ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఈ రోజున ఇక్కడ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇంజనీర్ గారు కృష్ణమూర్తి, భీమవరం ఇంజనీర్ గారు కృష్ణమూర్తి గారు, వారి ధర్మపత్ని బేబీ, కలిసి వారి మనమడికి పంచకట్టు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పంచకట్టు అంటే ఆ పంచకట్టు వేసినప్పుడు 5 సార్లు మడత పెడతారు, 5 చోట్ల మడత పెడతారు కాబట్టి దాన్ని పంచకట్టు అంటారు, పంచాకట్టు అలా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పంచాకట్లు ఎవరో వేయటారు, అందరూ ప్యాంట్లు వేస్తున్నారు. ఇప్పుడు అంటే పంచకట్లు అలవాటు తగ్గిపోయింది. ఆ కార్యక్రమంలో ఉదయం పంచకట్టు పూర్తయిన తర్వాత వారు 400 మంది దాకా భోజనాలు ఏర్పాటు చేశారు ఆ శుభ సందర్భంలో. అదే కార్యక్రమాన్ని పురస్కరించుకుని కృష్ణమూర్తిరాజు గారు ఈ ప్రవచనాన్ని కూడా శివ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అది ఈ రోజున ఇక్కడ సభ యొక్క సందర్భం. అది ఈ రోజున ఫోటోలు కూడా రెండు ఆవిష్కరణ చేశారు. ఇది సంవత్సరానికి శివ యొక్క స్వప్నం. ఈ కళ్యాణ మండపానికి నిర్మాత కర్త అయినటువంటి శివ యొక్క స్వప్నం. అప్పుడు 1 సంవత్సరానికి ఇది ఏర్పాటు చేయాలని నాన్నగారు ఫోటో ఒకటి, రమణస్వామి ఫోటో ఒకటి ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. పైగా ఆ ఫోటోలు ఇక్కడ నిర్మించడంలో, ఇక్కడ ఆవిష్కరణ చేయటంలో, అక్కడ ఫోటోలు ముఖ్యం కాదు, శివ యొక్క శ్రద్ధ. ఎక్కడో భీమారాన్ని నరసాపురాన్ని చేయకుండా హైదరాబాద్లో కూడకుండా చెన్నైలో చేయించుకొచ్చారు. అంటే ఇది శివ యొక్క శ్రద్ధకి ఒక గుర్తు. అంటే శ్రద్ధ అంటే ఎంత శ్రద్ధగా చేయించాలని చెప్పడానికి, అంటే ఎక్కడో చోట చేసేసి ఏదో రకంగా ఫోటోలు పెడదామని కాకుండా చెన్నైలో చేయించుకొచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేయించారు. ఈ రమణ భగవాన్ గురించి ఇక్కడ నాన్నగారు ఫోటో కూడా పెట్టారు రమణ భగవాన్ తోటి. నాకు ఇంగ్లాండ్లో ఓ పేరు పెట్టారు, చైల్డ్ ఆఫ్ భగవాన్ అని. నాన్నగారు అని పిలిచేవారు కానీ చైల్డ్ ఆఫ్ భగవాన్ అని పిలిచేవారు. అంటే రాజే అమ్మ తనాయుడు కాదు, భగవాన్ తనాయుడు అని. భగవాన్ బిడ్డని నన్ను ఇంగ్లాండ్లో పిలిచారు. ఇంకో పేరు కూడా పెట్టారు, క్రౌడ్ పుల్లర్ అని. అక్కడ రమణ కేంద్రం ఉంది లండన్లో. నేను వెళ్ళిన తర్వాత రమణ కేంద్రానికి జనాలు ఎక్కువ రావటం మొదలుపెట్టారు. అంచేత నాకు అక్కడ భగవాన్ బిడ్డని ఒకటి, తర్వాత క్రౌడ్ పుల్లర్ అని లండన్లో పేరు పెట్టారు రమణ కేంద్రంలో. నేను 2వసారి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ నాకు ఈడుకొల పద్యాలు ఇంగ్లీష్లో రాసిచ్చారు, చాలా అందమైన పోయిటీలో రాసిచ్చారు. ఇంటి ఇక్కడ తీసుకొచ్చాను. అటువంటి ప్రిజర్వ్ చేయటంలో నాకు శ్రద్ధ తక్కువ. ఎక్కడ పడేసానో ఇప్పటికీ కనపట్టాలి. అది ఒక ఇంగ్లీష్ పొయమ్స్ 5 పొయమ్స్ రాసి ఇచ్చారు వాళ్ళు. అంటే గుర్తు కోసం, నేను ఇంగ్లాండ్ వచ్చినటువంటి గుర్తు కోసం. ఈ రమణుడు ఇప్పుడు కలియుగంలోకి రావటానికి కారణం అంటే ఆయన దేవతా పురుషుడు, కారణ జన్ముడు. మీకు త్రిపుర రహస్యం అని పురాణాలే కాకుండా తర్వాత స్కాంద పురాణం, శివపురాణం కాకుండా త్రిపుర రహస్యం అనే గ్రంథం ఉంటుంది. అది ప్రాచీనమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఏమనుందంటే, సనత్ కుమారుడని వేదంలో వస్తాడు అతను. అతను నారదుడికి ఈ నేను అనే దాని గురించి, అంటే నేను అంటే మన లోపల ఉన్న జీవుడు మనకు నేనుగా వ్యక్తం అవుతున్నాడు. మన లోపల ఉన్న జీవుడే మనం నేను నేను అంటాం చూడండి. నేను అనేది శరీరం కాదు, లోపల ఉన్న జీవుడు మనకి లోపల నేను అనే తలంపు. ఆ నేను అనేది నిజం కాదు కాబట్టి దానికి తలంపు, నేను అనే తలంపు అని పేరు పెట్టారు. నేను అనే తలంపు రూపంలో వ్యక్తమవుతున్నాడు జీవుడు. ఆ జీవుడి గురించి చాందోగ్య ఉపనిషత్తులో మన సనత్ కుమారుడు నారదులకు ఉపదేశించాడు. మళ్ళీ ఆ సనత్ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా వచ్చాడని చెబుతారు. ఇది త్రిపుర రహస్యంలో ఉంది. ఆ సనత్ కుమారుడే మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మణ్యుడంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు, సుబ్రహ్మణ్యుడంటే అది సగం సగం కాకుండా పూర్తిగా అంటే కంప్లీట్గా తెలిసినవాడు, పెర్ఫెక్ట్గా తెలిసినవాడు, ఉన్నది ఉన్నట్లుగా తెలిసినవాడు, వాడే సుబ్రహ్మణ్యుడు. ఒకసారి శంకరాచార్యుల వారికి చర్మవ్యాధి పట్టుకుంది. చర్మవ్యాధి పెట్టుకుంటే ఆయనకి మందులు వాడారు, ఏదో మందులు వాడారు. ఆ రోజులు మందులు బట్టి ఆయుర్వేదం ఏదో వాడారు, తగ్గలేదు. అప్పుడు గోకర్ణం అని అది కాశీతో సమానం, కర్ణాటకలో ఉంది. మీరు ఆ ప్రాంతానికి వెళితే అక్కడ దగ్గరే ఉడిపి, ఉడిపి ఆ ప్రాంతానికి 3 గంటల ప్రయాణమే. మళ్ళీ గోవాకు కూడా దగ్గరే. అది గోకర్ణేశ్వర్, గోకర్ణం అంటారు. ఆ గోకర్ణేశ్వరుడు ఈ శంకరాచార్యుల వారికి స్వప్న దర్శనం ఇచ్చి జయంతిపురంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, వాడి చర్మవ్యాధులు తొందరగా తగ్గిస్తాడు. అంటే మిగతా వ్యాధులు తగ్గించడం కాదు, చర్మవ్యాధులు కాడికి పెట్టింది పేరు. అంచేది నువ్వు జయంతిపురం వెళ్ళి దర్శనం చేసుకురా అని గోకర్ణేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు నా దగ్గరికి రమ్మని లేదు ఆయన. మీలో కొంతమంది గోకర్ణం చూసే ఉంటారు, అది సముద్రం ఒడ్డున ఉంది. అక్కడ కూడా ఈ పెద్దల కార్యక్రమాలు కాశీలో పెట్టినట్టే గోకర్ణంలో పెడతారు. అప్పుడు గోకర్ణేశ్వరుడు స్వప్న దర్శనం వచ్చి జయంతిపురం వెళ్ళు అని, అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని నువ్వు దర్శనం చేసుకురా, నీకు చర్మవ్యాధి తగ్గుతుందని చెప్పారు. ఆ జయంతిపురం పూర్వం రోజుల్లో దాన్ని జయంతిపురం అంటారు, ఇప్పుడు తిరుచందూర్ అంటారు దాన్ని. తిరుచందూరు, ఆ చిరు, ఆ తిరుచందూరికి కన్యాకుమారికి గంటన్నర ప్రయాణం. ఆ కన్యాకుమారి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరుచందూరు వెళ్ళి చూడొచ్చు. కన్యాకుమారి ఏ విధంగా అయితే సముద్రం ఒడ్డుందో తిరుచందూరు కూడా సముద్రం ఒడ్డున ఉంది. ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సుబ్రహ్మణ్య, అది తిరుచందూరు. పూర్వం జయంతిపురం అని పిలిచేవారు. కన్యాకుమారి వెళ్ళిన వాళ్ళు గంటన్నర ప్రయాణం దానికి. అది విశాఖపట్నానికి ఇదేవరు పక్కన, ఇదేవరు అందుది చెలంగర అమ్మాయి వాళ్ళు ఉండేవారు అక్కడ. ఆ భీమునిపట్నం లాగే సముద్రం వారే ఉంటుంది ఆ రోడ్డు. కన్యాకుమారి నుంచి తిరుచెందూరు, కన్యాకుమారి వెళ్ళిన వాళ్ళు చూసి రావచ్చు. అది అది గంటన్నర దూరం, అక్కడ దగ్గరని చాలా మందికి తెలియదు. అది ఆయన అప్పుడు ఆచార్యుల వారు అప్పుడు సుబ్రహ్మణ్యుడి గురించి తిరుచెందూరు వెళ్ళి ఇది రాశాడు. ఏది రాశాడు? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అని స్తోత్రం రాశాడు. అది చాలామంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు ఇంతకీ ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, అంటే రాముడిలాగా కృష్ణుడిలాగా ఆయనలో కూడా రాక్షస సంహారం ఉంది. సుబ్రహ్మణ్య స్వాములు ఆయన కూడా కారణ జన్ముడు. ఇప్పుడు రాముడు కృష్ణుడు విష్ణు యొక్క అంశం ఎలా చెబుతారు, ఆయన శివాంశ. ఆ సనత్ కుమారుడు పూర్తిగా వైరాగ్య మనిషి, నిష్ప్రపంచ స్థితి చెందినవాడు. ప్రపంచంతో సంబంధం లేదు ఆయనకి. ఆ సనత్ కుమారుణ్ణి సుబ్రహ్మణ్యుడిగా, ఆ సనత్ కుమారుని సుబ్రహ్మణ్యుడిగా భూమి మీద తీసుకొచ్చి దేవసేనలకి, ఇప్పుడు దేవతలకి రాక్షసులకి జరుగుతున్న పోటీలో పోరాటంలో ఆయన సనత్ కుమారుడు కనుక దేవతలకు సేనాధిపతిగా వస్తే రాక్షసును జయించవచ్చని శివుణ్ణి అడిగితే శివుడు పార్వతి వెళ్ళి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళారు. అంటే వాడు భూమి మీదకి తీసుకురావాలి సనత్ కుమారుడు. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. తర్వాత వాడికి పునర్జన్మ రావడానికి వాడికి బంధ కారణం ఏమి లేదు, అసలు కోరికలు లేవు వాడికి. సనత్ కుమారుడు మీరు కూర్చోండి దయచేయండి అని శివుణ్ణి పార్వతిని అనేమి అనలేదు. అసలు మనం మామూలు మర్యాదలు చేస్తాం కదా, ఎవరైనా మన దగ్గరికి వస్తే దయచేయండి అని ఏదో మర్యాదలు చేస్తాం. ఆ సమర్థ కుమారుడికి ప్రపంచంతో సంబంధం లేని మనిషి వాడు. ఈ శివుడు పార్వతి వెళితే కూర్చోమని కూడా అనలేదు. అప్పుడు శివుడు కోపం నటించాడు. పెద్దలు వచ్చినప్పుడు మర్యాద చెయ్యాలి, మర్యాద చేయకుండా మీరు కనీసం నిలబడకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు నువ్వు, నిన్ను శపిస్తున్నాను అన్నాడు. నీ శాపాలేలా వరాలేలా, 100 సార్లు శపించుకో, 100 సార్లు వరాలు, నాకేమీ సంబంధం లేదు. వరాలు ఎవరికి కావాలి? కోరికలు ఉన్నవాడికి. శాపం అంటే ఎవరికి భయం? కోరికలు ఉన్నవాడికి భయం. 5 శపించేశారని నీ ఓ మహాదేవా, నీ వరాలు నాకు అక్కర్లేదు, అవసరం లేదు, ఇష్టం లేక కాదు, అవసరం లేదు, నీ శపిస్తానంటున్నావు. అసలు నాకు వరాలే అక్కర్లేదు, నీ శాపాలు అసలు అక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు శపించుకో అని చెప్పాడు. అయితే నీకేం అక్కర్లేదు అంటున్నావు, మరి నాకు కావాలన్నాడు శివుడు. నువ్వేం అక్కర్లేని వాడు, నేనేం అక్కర్లేని వాడిని కాదు, నాకు కావాలి, నాకు అవసరం ఏమిటి చెప్పన్నాడు. నీకు అవసరం ఏంటి అని శివుణ్ణి అడిగాడు కారణ జన్ముడు. అదే సనత్ కుమారుడు అడిగాడు నీకేం కావాలని, నువ్వు నాకు కుమారుడిగా జన్మించాలని చెప్పాడు. అంటే ఏ కోరిక లేని వాడికి ఎర్త మీదకి రావాల్సిన పని లేదు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఒక స్త్రీ గర్భంలోంచి బయటికి రావటం నా హోదందాతనానికి, నా యొక్క గౌరవానికి భంగం. నువ్వు భూమి మీదకి రమ్మని నువ్వు మహాదేవుడు శివుడు నువ్వు కోరితే నేను అంగీకరిస్తాను, కానీ స్త్రీ గర్భంలో ప్రవేశించి బయటికి రాని అని నా గౌరవానికి భంగం అన్నాడు సనత్ కుమారుడు మహాజ్ఞానం. అంటే అప్పుడు ఈ శరవణ అనే తటాకంలో నీరు కింద మారింది పార్వతి. అప్పుడు శివుడు 3వ నేత్రంలోంచి బయటకు వచ్చాడు. శివుడు సుబ్రహ్మణ్యుడు శివుడి యొక్క 3వ నేత్రంలోంచి బయటకు వస్తే తర్వాత దానికి ఒక కథ ఉంది. ముందే అగ్నిదేవుడు భరించాడు, తర్వాత గంగానది భరించింది, తర్వాత గంగానది ఆ శివుడి యొక్క శక్తిని భరించలేక ఈ శరవణ భవన తటాకంలో నీరు రూపంలో ఉన్న ఆ నీరు పార్వతే నీరు రూపంలో ఉంది అక్కడ విడిచిపెట్టేశాడు. అంటే శివుడి యొక్క శక్తిని భరించలేక ఆ శరవణ తటాకంలోనే సుబ్రహ్మణ్యుడు రూపం ధరించాడు. అంటే షణ్ముఖుడు ఆరు ముఖాలు అంటారు ఆయనకి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పార్వతి అక్కడ నీరు రూపంలో ఉంది కానీ మానవ రూపంలో లేదు. అంచేత కృత్తికుడు ఆరుగురు ఆయనకి చిన్నప్పుడు పాలు ఇచ్చి పెంచారు సుబ్రహ్మణ్యుడు. ఆరు ముఖాలు చూడ పాలు తాగేవాడు. అందుకే ఆయనకి కార్తీ కృత్తికుల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తీకేయుడు అని పిలుస్తారు. చాలామంది తమిళేనుసు మన ఆంధ్రులు కార్తికేయుడు పేరు పెట్టుకుంటారు. చాలామంది పెట్టుకుంటున్నారు కార్తికేయుడు, కార్తీకర్ణని కార్తికేయుడని, కార్తికేయన్ అని, షణ్ముఖ అని చాలామంది కార్తికేయుడి పేర్లు కూడా చాలామంది పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సందర్భానికి ఇప్పుడు మీరు చెప్పేదానికి సంబంధం ఏంటంటే అది గణపతి శాస్త్రి గారు వాళ్ళు దివ్య దృష్టిని ధరించి ఆయన ఎవరు అనంత కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా జన్మిస్తే సుబ్రహ్మణ్యుడే రమణస్వామిగా జయించాడని ఒక ప్రత్యేక ఒక గణపతి శాస్త్రి గారు ఆయన తపస్సులో దర్శించి ఆయన నేను అనృత వాక్యము తెలియని దోషముతో సుబ్రహ్మణ్యుడు అంశవల్లి రమణస్వామి భూమి మీద జయించాడని శాస్త్రి గారు చెప్పారు. సాధారణంగా ఆయన కూడా ఎక్కువ సుబ్రహ్మణ్యుడు అంశ అనేటువంటి అనుభవాలు చాలామందికి భక్తులకి కలిగినాయి. ఆ సందర్భంలో ఇప్పుడు రమణస్వామి ఫోటో ఆవిష్కరించారు కాబట్టి ఆయన దేవతా పురుషుడని చెబుతున్నాను. తర్వాత శివుడి పట్ల ఆయనకి దేవుడు అనే భావన ఎప్పుడూ లేదు. శివుడి పట్ల జనకుడు అనే భావన ఉండేది. ఆయనకి 16వ సంవత్సరంలో మానవ ప్రయత్నం లేకుండా, సాధన లేకుండా, అంటే దేవతలకు కూడా అందనటువంటి దేవతలకు కూడా కష్టమైనటువంటి ఆత్మసాక్షాత్కారం ఆయన 16వ సంవత్సరంలో పొందాడు. 16వ సంవత్సరంలో పొందిన తర్వాత శరీరం మదురైలో చదువుకున్నప్పటికీ ఆ దేహం యొక్క ప్రారంభమును అనుసరించి ఆయనకు అరుణాచల స్ఫురణ రావటం, ఆ కథ అంతా మీకు తెలుసు. అరుణాచలం రావటం, ఆయన ఎప్పుడు అరుణాచలేశ్వరుని భగవంతుడిగా చూడలేదు, జనకుడిగా చూసేవాడు. తండ్రి భావ జనక భావనే ఉండేది ఆయనకి. దేవుడనే భావన లేదు, జనకుడనే, అంటే తండ్రి భావనే రమణస్వామికి అరుణాచలేశ్వరుని పట్ల జనక భావన ఉండేది. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మామూలుగా దేవుని పేరు పెట్టి మహావిష్ణువు అయితే మహావిష్ణువు, శివుడైతే శివుడు, అమ్మవారు అయితే అమ్మవారు, వారి పేర్లు పెట్టి మనం స్మరించుకుంటాం. కానీ ఈయన మటుకు ఏమన్నాడంటే అరుణాచలేశ్వరుడు గుళ్ళు ఆయన జీవితంలో ఒక్కసారే వెళ్ళారు. అరుణాచలం వచ్చిన రోజునే ఆయన అరుణాచలం గుళ్ళోకి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళలేదు అసలు దేవ. ఏంటంటే వస్తువు లోపల ధరించు, వస్తువు లోపలానికి లభ్యమైంది, బయట ఇంకా గుళ్ళు చుట్టూరు తిరగవలసినటువంటి ఇది ఏదైతే ఇక్కడ అంతర్యామిగా ఉందో మీకు అదే గుళ్ళో కనిపిస్తుంది. అంటే ఈ అంతర్యామి దానికి రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు కాబట్టి ఇది అంతర్ముఖమైన వాడికి కానీ అర్థం అవ్వదు. కాబట్టి మన లోపల ఉన్న భగవంతుడినే విష్ణువు పేరు మీద, శివుడి పేరు మీద, అమ్మవారి పేరు మీద ఏదో రూపాన్ని కల్పించి, నామం కల్పించి ఈ దేవాలయాలు నిర్మించారు. అవన్నీ మన శరీరం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, వ్యవహారాలు ఎంత నిజమో, గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. మీరు వెళ్ళి పూజించవచ్చు, ఆయన వరాలు ఇవ్వచ్చు, ఇవన్నీ వ్యవహార విషయాలే. కానీ భగవంతుడు కూడా భగవద్గీతలో చెబుతూ నేను రాముణ్ణి, నేను కృష్ణుణ్ణి, నేను శంకరుణ్ణి, నేను కుమారస్వామిని అని ఈ రకంగా చెప్పుకొచ్చాడు. ముందే చెప్పలేదు అని, నేను అందరి హృదయాల్లో అర్జున, నేను అందరి హృదయాల్లో ఈశ్వరుడిగా ఉన్నాను. నువ్వు ఆ ఈశ్వరుడికి నీకు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికే శరణాగతి చెయ్యి అని చెప్పాడు. కానీ నేను కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, ఇది పురాణాల్లోకి వచ్చేటకు వచ్చింది. కానీ ఎక్కడా నేను కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, అరుణాచల్లో ఉన్నదాను, ఎన్న ఇటువంటి మాటలు ఎక్కడ భగవద్గీతలో రావు. అసలు ఏ పుణ్యక్షేత్రం విషయం రాదు. నేను సర్వ మానవ కోటిలో క్షేమలో దోమలో మనిషిలో దేవతల్లో అందరినీ అంతర్యామిగా ఉండి వాళ్ళ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి వాళ్ళని ఆడిస్తున్నాను. లోపల ఈ ఆడించేవాడు బయట ఎక్కడా లేడు, అంతర్యామిగానే ఉన్నాడు. అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు. వాణ్ణి నువ్వు శరణాగతి చెయ్యి, వాణ్ణి ప్రార్థించు. దీనికి రామకృష్ణ పరమహంస గారు అన్నారు, ఉత్తరం రాస్తారు బంధువులకి స్నేహితులకి, ఆ అడ్రస్ కరెక్ట్గా చూసుకుని కరెక్ట్గా రాస్తారు, వాళ్ళకి ఉత్తరం వెళుతుందని, ఆ ఉత్తరం వెళుతుందనుకుంటారా వెళ్ళదనుకుంటారా అని అడిగాడు. మనం ఉత్తరం వెళుతుందని అనుకునే కరెక్ట్గా రాస్తాం. ఆ ఉత్తరం ఎంత కరెక్ట్గా మీరు ఏ అడ్రస్కి రాశారో, మీరు కనుక సిన్సియర్గా ఈశ్వరుని ప్రార్థిస్తే మీ అంతర్యామనే ఆ ఉత్తరం మీరు రాసిన అడ్రస్కి ఎంత తప్పనిసరిగా వెళ్ళి అక్కడ చేరుతుందో, మీ ప్రార్థనలో మీ హృదయంలో ఆతృత ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది ఎంత నిజమో అది కూడా అంతే నిజం. కానీ మీరు ఉత్తరాల మీద ఉన్న నమ్మకం కూడా, పోస్ట్ మ్యాన్ మీద ఉన్న నమ్మకం కూడా, భగవంతుడి మీద మీకు ఆ నమ్మకం కూడా లేదు అని ఒక కథ చెబుతూ రామకృష్ణుడు కథలు చెప్పడంలో ఆయనకి ప్రత్యేకత ఉంది. ఈ కథ చెప్పాడు అంటే ఒక పోస్ట్ మ్యాన్ మీద ఉన్న నమ్మకం కూడా మీకు పరమేశ్వరుడి మీద లేదు అని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. మీకు ధర్మం ఉంటే అర్థం, అధర్మం ఉంటే అనర్థం. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. మీకు ధర్మంగా ఉంటే మిమ్మల్ని అర్థం వరిస్తుంది, అధర్మంగా ఉంటే అనర్థం వరిస్తుంది. ఈ రెండు మాటలు పుచ్చుకోమని మనకి ఇది ఒక సామెతగా వచ్చింది. అంచేత అక్కడ తండ్రి జనక భావనే అరుణాచలేశ్వరుడు గుళ్ళోకి వచ్చిన రోజునే నాయంతటి నేను రాలేదు, ఓ తండ్రి నీ ఆజ్ఞను అనుసరించి ఇక్కడికి వచ్చాను, అరుణాచలం వచ్చాను, ఇది దేహాన్ని మనసును నీకు సమర్పిస్తున్నాను. అంచేది నువ్వు దేహాన్ని ఎలా ఉపయోగించుకుంటావో, మనస్సును ఎలా ఉపయోగించుకుంటావో, నీ ఇష్టం ఎలా బాగుంటావో అలా ఉపయోగించుకో అని తనను తాను సమర్పించుకున్నాడు. కానీ అక్కడ జనక భావంతో తండ్రి భావంతో చెప్పాడు, కానీ ఈశ్వర భావంతో చెప్పలేదు ఆయన. అంటే ఇప్పుడు ఈ రమణ మహర్షి ఇది ఇక్కడ మనం ఈ ఫోటో ఆవిష్కరించాం కాబట్టి ఈ ఆ పూర్వం ఉన్న కనెక్షన్ కోసం, పూర్వం ఉన్న సంబంధం కోసం ఇది లోకంలో ఇది ఇది చెప్పవలసి వచ్చింది. అంచేది నిన్ను విడిచిపెట్టి నిన్నటి రోజు అయిపోయింది, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నిన్నటి రోజు అయిపోయింది, మళ్ళీ రాదు అది. రేపు రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఈరోజు వర్తమాన కాలం, అంటే ఈ వర్తమాన కాలాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవాలి. ప్రతి మనిషి వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అని. అంచేత వర్తమాన కాలం ఒకటే నిజం, ఇంకా గతించిన గొడవ వద్దు. రేపు నుంచి నువ్వు గాల్లో మేళ్ళ కట్టుకో, ఈ రోజుని జన్మించు, ఈ రోజుని ఎలా జీవించాలో నేర్చుకో అని ఇక్కడ రమణుని బోధ. లివ్ ఇన్ ది ప్రజెంట్, వర్తమాన కాలంలోనే జీవించడం. చాలామంది ఏంటంటే జరిగిపోయిన గొడవల గురించి ఏదో బెంగ పెట్టుకోవటం, రాబోయే గొడవల గురించి ఏదో ఊహించుకోవటం, ఈ వర్తమాన కాలాన్ని వదిలేయటం మామూలుగా జీవుడు చేసే పొరపాటుది. ఈ పొరపాటు నువ్వు చేయొద్దు. అంచేత నువ్వు వర్తమాన కాలంలో జీవించడం నేర్చుకొని పో. నువ్వు మంచి పనులు ఎందుకు చేయాలంటే మంచి పనులు, మంచితనం వల్లే జ్ఞానం రాదు, మంచితనం వల్లే జ్ఞానం రాదు. మంచితనం అనేది మనస్సును పవిత్రం చేస్తుంది. పవిత్రమైన మనస్సు అంతర్ముఖం అవుతుంది. బహిర్ముఖమైన మనస్సుకి శరీరాలు, చావులు, పుట్టుకలు, కష్టాలు, నష్టాలు, బాధలు, భారాలు. అంతర్ముఖమైన మనస్సుకి కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? అయితే నువ్వు మంచి, నువ్వు మంచి మాట్లాడకుండా, మంచిని ప్రేమించకుండా, మంచిగా జీవించకుండా నీకు మనస్సు అంతర్ముఖం అవ్వదు. అవి కుయుక్తుల వల్ల, కుతంత్రాల వల్ల, కుచేష్టల వల్ల నీకు మనస్సు అంతర్ముఖం అవ్వదు. మనస్సును ఏకాగ్రం చెయ్యాలి, పవిత్రం చెయ్యాలి, అప్పుడు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన వాడికి ఆత్మానుభవం కలుగుతుంది, కానీ బహిర్ముఖమైన వాడికి ఆత్మానుభవం కలగదు. అంచేత గాంధీ గారికి ఆదర్శం ఎవరంటే మూడు కోతుల బొమ్మ. ఆయన ఎక్కడ సంపాదించాడో, చిన్నప్పుడు మూడు కోతుల బొమ్మ ఒకటి సంపాదించాడు. ఒక కోతి ఏమో టేబుల్ మీద, ఆయన టేబుల్ మీద ఉండేది అదే. ఒక కోతి చెవులు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది. అంటే చెడ్డ వినకు, చెడ్డ చూడకు, చెడ్డ మాట్లాడకు. నువ్వు మంచి గురించి ఆలోచించు, మంచి మాట్లాడు, మంచి గురించి ఆలోచించు. నువ్వు పాజిటివ్నెస్, నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, కానీ నెగిటివ్గా ఉండకూడదు. పాజిటివ్నెస్ కల్టివేట్ చెయ్యి. ఆయన మూడు కోతుల బొమ్మ ఆయన గురువు. ఆ మూడు కోతుల బొమ్మ ఆయన దగ్గర అంటే దానివల్ల మనస్సు అంతర్ముఖమయ్యే అవకాశం ఉందని రమణ మహర్షి గారు వాళ్ళు చెప్పేది అక్షర సత్యం. కానీ మనకు అనుభవం లేక మన మనస్సులో మలినం ఉండి, మన మనసులో ఫారిన్ మ్యాటర్ ఉండి, మన శరీరంలోకి ఫారిన్ మ్యాటర్ వెళ్తే మనకు రోగాలు ఎలా ప్రారంభమవుతాయో, మన మనస్సులో ఫారిన్ మ్యాటర్ ఉండటం వల్ల మనకి ఈ మనస్సు బహిర్ముఖం అవడానికి కారణం ఏదో విషయం గురించి మనం ఏదో బెంగలు పెట్టుకోవటం, ఏదో ఊహించుకోవటం. మనం ఊహించుకున్నట్టుగా ఏది ఈశ్వర సంకల్పాన్ని బట్టి అనుకునేదంతా జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. నువ్వు ఎంతకాలం జీవించాలి, ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలి, నీ శరీరం ద్వారా ఏ పని జరగాలన్నది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. అది ఈశ్వర నిర్ణయమే, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, కానీ జరిగేది మటుకు ఈశ్వర సంకల్పం. ఇక్కడ ఆ అక్షర సత్యం ఎందుకు చెబుతున్నానంటే, నేనెవడనన్నా పుస్తకంలో ఏదో ఒక వాక్యం రాశారు, నువ్వు ఇతరులకు ఏది ఇచ్చినా అది నీకే తిరిగి వస్తుందని. నువ్వు ఎదుటి వాళ్ళకి అన్నం పెడితే నీకు అన్నమే వస్తుంది, ఎదుటి వాళ్ళకి ఏ రూపంలో నువ్వు సహాయం చేసినా అది నీకే వస్తుందని భగవాన్ ఒక చిన్న వాక్యం రాశారు. ఆయన ఉబ్బడి మనిషి, ఆయన ఉబ్బడి మనిషి మాటలు చాలా తక్కువ మాట్లాడతారు. అంటే జాగ్రత్తగా ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడే అలవాటు ఉంది ఆయనకి. ఇది నాకు మరి ఈ మధ్యనే ఏదో గీతాంజలి రిఫర్ చేస్తున్నాను. గీతాంజలికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, రిటర్న్ బై రవీంద్రనాథ్ ట్యాగోర్. ఆయన రవికవి, రవికవి అని పిలుస్తారు. ఈ భగవాన్ మాట నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, ఆ గీతాంజలిలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అందులో పారాగ్రాఫ్లో ఏమని ఉందంటే, ఒక భేదవాడు అలా దారిని పోతున్నాడట, ఈశ్వరుడు ఆడికంటే భేదవాడి కన్నా సిద్ధమయ్యాడు అంటే ఎదురుగుండ వాడి భేదవాడు. ఈశ్వరుడు మానవ రూపంలో ఉన్నాడు, వాడికంటే భేదవాడే భేదవాడి కింద ఉన్నాడు. నాకు ఏమన్నా ఇస్తావా అని అడిగాడంటాడు. వీడికి వీడికి ఇవ్వటం ఇష్టం ఏమి లేదు కదా, ఏమి లేని వాడు ఏమి ఇస్తాడు, నాకు ఏమన్నా ఇస్తావా అన్నాడట. అసలు ఈడే భేదవాడు, ఈడికంటే భేదవాడి కింద ఆడొచ్చాడు ఈశ్వరుడు, వచ్చిన వాడు ఈశ్వరుడు. అంటే ఈయన దగ్గర చిన్న సంచి ఉంది, బ్యాగ్ ఉంది, ఇక్కడ ఏమైనా ఉన్నాయో వేద్దామనో బ్యాగ్ ఇలా దురిపాడు. దురిపితే ఈ ట్యాగ్ ఊరు రాశాడు, అందులో ఒక వడ్ల కింద ఉంది. ఇలా దురిపాడు, అందులో ఏముంది, ఒక వడ్ల కింద ఉంది. వడ్ల కింద తిరిగితే మరి నేను ఏదైనా ఇస్తామంటే నీకు ఈ వడ్ల కింద తప్పించి ఏం ఇవ్వలేను అని వడ్ల కింద వాడి చేతిలో పెట్టాడు. వాడు సంతోషించాడు, సరే నీ దగ్గర ఉన్నది ఏది ఇచ్చావు సంతోషమే అని వాడు అన్నాడు. ఆడు ఉడికే మానవ రూపంలో ఉన్నాడు కానీ ఈశ్వరుడు, వీడు మనస్తత్వం కనిపెట్టడానికి అక్కడికి వచ్చాడు. సరే ఇది ఇంటికి వెళ్ళిపోయాడు, వీడెళ్ళి ఇంటికి వెళ్ళిపోయే అని మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఒక్క వడ్ల కింద ఇచ్చామా, రెండేది మన దగ్గర లేకపోయింది రెండే ఇవ్వటానికి ఒకటే ఇచ్చామని అలా అనుకుంటూ మళ్ళీ దూడిపాడు ఇంటికి వచ్చేసాక. అంటే రెండు వడ్ల కింద తింటే ఒకటే ఇచ్చామా, లేదా ఒకటి ఉందా ఇంకా రెండో వడ్ల కింద లేదని వడ్లకి ఆ సంచిలోంచి వడ్ల కింద అంత బంగారం రాలేదు. అంటే వచ్చిన వాడు ఈశ్వరుడు, వడ్ల కింద ఇచ్చాడు కాబట్టి వడ్ల కిందంత బంగారం ఆ సంచిలోంచి రాలింది. అంటే ఆడికి ఎప్పుడైతే వడ్ల కింద ఇచ్చాడో ఆ వడ్ల కిందంత బంగారం కింద రాలిపోయింది. అది ఎలా దురిపాక వడ్ల కిందంత బంగారం కింద పడ్డాక వీడు అనుకుంటాడు, అయ్యోవాడు ఈశ్వరుడే, సరిగ్గా వడ్ల కిందంత బంగారమే పడింది ఇక్కడ. అది ఈశ్వరుడని తెలిస్తే మనసు హస్తం ఇచ్చేద్దాం కదా. అది ఈశ్వరుడని తెలియక ఉన్నది ఒకటి, మరి అంతకంటే లేదు అదనంగా నాకు. వాడే కనుక ఈశ్వరుని నాకు ఇస్తే నాకు ఉన్నది సమస్తం సమర్పించిన కదా, సమస్తం ఇదంతా బంగారం అయిపోను అని వాడు అనుకున్నాడు. ఇలాగా అది అంటే దాని అర్థం ఏంటంటే, నాకు ట్యాగూర్ రాసింది, ప్రతి మానవుడి రూపంలో ఈశ్వరుడు ఉన్నవాడు ఈశ్వరుడే, లోపల ఈశ్వరాంశం లేకుండా అసలు శరీరం రాదు. ఈశ్వరాంశం లేకుండా లోపల శరీరమే రాదు అసలు. అంటే నేను వడ్ల కింద ఒకటే ఇచ్చాను, 10 వడ్ల కిందలు ఇస్తే 10 వడ్ల కిందల బంగారం ఇక్కడ రాలను. అంటే తెలియక మనకు ఉన్నదే ఇచ్చాం, ఒకవేళ ఇంకా 10 వడ్ల కిందలు ఇస్తే 10 వడ్ల కిందలు బంగారం వచ్చును. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఈశ్వరుడికి ఏది ప్రసాదించినా తిరిగి వచ్చేస్తుందని అర్థం అవుతుంది కదా అని రమణ మహర్షి గారి ఒక వాక్యంలో చెప్పింది. రవీంద్రనాథ్ ట్యాగూరు 2 పేజీలు రాశాడు, ఊరికే మీకు 2 వాక్యాల్లో నేను చెప్పేస్తున్నాను, దీనికి 2 పేజీలు రాశాడు. దీనికి ఆయన ఒక వాక్యం ఉబ్బడి మనిషి కాబట్టి ఒక వాక్యంలోనే చెప్పాడు ఆయన, నువ్వు ఏది చేసినా ఇతరులకు ఏది చేసినా మళ్ళీ తిరిగి నీకే వచ్చేస్తున్న సంగతి నీకు తిరిగిపోవటం వల్ల నేను ఏదో త్యాగాలు చేశాను నువ్వు అనుకుంటావు, త్యాగాలు కాదయ్యి, మళ్ళీ తిరిగి నీకే వచ్చేస్తుంది, అది నీకు తెలియకపోవటం వల్ల ఏదో త్యాగం అనుకుంటావు, ఇందులో త్యాగం కాదు, అది నీకే వచ్చేస్తుంది, అది తెలియకపోవటం వల్ల ఏదో త్యాగం చేస్తున్నాను నీ మనస్సుకు అనిపిస్తుంది అని చెప్పారు. ఇందుకే భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, భగవాన్ ఎప్పుడు నీతోట ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ కింద ఉన్నాడు, భగవాన్ అంతటా ఉన్నాడు. భగవాన్ అంటే భగవంతుడు అంటే అనుగ్రహమే, అనుగ్రహం అంతటా ఉంది. మీరు అనుకున్నవి జరిగినంత మాత్రం చేత అక్కడ ఏదో జరిగిపోయిందని అనుకోకండి. ఈవేళ మీరు అనుకున్నవి జరగకపోవచ్చు, భవిష్యత్తులో తెలుస్తుంది అది జరగకపోవటం ఆ రోజున మంచిదే ఇచ్చిందని. అది అంటే అది ఈశ్వరుడి ప్రణాళికను బట్టే నడుస్తుంది. మీరు అనుకున్నట్టు జరిగితే భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టు, మీరు అనుకున్నట్టు జరగకపోతే భగవంతుడి అనుగ్రహం లేనట్టని అలా అనుకోవద్దు. మీరు అది మీకు కొన్ని పాఠాలు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మనం కేవలం అన్నం తినడానికి బట్ట కట్టుకోవడానికి రాలేదు ఈ ప్లానెట్ మీద. మనం జీవితంలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. అది పుస్తకాలు చదవటం వల్ల రాదు, అది అనుభవం వల్ల వస్తుంది. అంటే జీవితం నేర్పిన జీవితంలోంచి మీరు కొన్ని పాఠాలు జరగాలి కాబట్టి అది అలా ఎందుకు జరిగింది, ఇందులో ఎందుకు జరిగిందని అనుకోకండి. భగవంతుడు మీకు కొన్ని పాఠాలు నేర్పడానికి, మీకు కొంత వైరాగ్యం ఇవ్వటానికి, కొంత అభ్యాసం చేయించడానికి, మిమ్మల్ని స్పిరిచువల్ స్టేటస్ మీకు తీసుకురావడం కోసం కొన్ని సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు అలా ఎందుకు జరిగినాయి అనుకోకుండా సంఘటనలోంచి పాఠాలు నేర్చుకోవటం మనం నేర్చుకోవాలి. పుస్తకాలు చదవటం వల్లే మనకి జ్ఞానం వచ్చేది, ఆ జీవితం నేర్పే పాఠాలు జీవితంలో జరిగే సంఘటనలు ఏం చేస్తాయంటే కొన్ని లెసన్స్ మనకు నేర్పుతాయి. అంచేది పెద్ద పెద్దవాళ్ళు తిలక్ గారు, గోఖలే గారు, వాళ్ళందరూ వాట్ లైఫ్ హ్యాస్ స్టార్ట్ మీ, వాళ్ళు పెద్దవాళ్ళు జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటని వాళ్ళు రాశారు. మేము జీవితంలో ఈ పాఠాలు నేర్చుకున్నామని ఎందుకు రాశారంటే మన అనుభవానికి కూడా మనకు ఉపయోగపడతా అనే ఉద్దేశం మీదే వాళ్ళ జీవితంలో నేర్చుకునే పాఠాలన్నీ వాళ్ళు రాశారు. ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే, అనుగ్రహం అనేది నీకు అనుకూలంగా సంఘటన జరుగుతుంటే అనుగ్రహం ఉన్నట్టు, నీకు నీ మనసుకు విరుద్ధంగా జరిగిన సంఘటనలు జరుగుతుంటే నీకు అనుగ్రహం లేనట్టు అని అనుకోకు. సంఘటనలు ఎలా జరిగినా నీకు పాఠాలు నేర్పడానికి, నీకేదో చెడ్డ జరిగిపోతుందని కొన్ని సంఘటనలు వాళ్ళు అనుకుంటా, నువ్వు అనుకున్నంత చెడ్డ జరగదు కదా, మంచి కూడా జరగవచ్చు దానివల్ల. అంచేత నీకు ఏ సంఘటన జరిగినా నీకు పాఠాలు నేర్పడానికే కాదు, మరొక ఉద్దేశం ఏం కాదది. అంచేత నువ్వు గ్రోత్ రావాలి, స్పిరిచువల్ గ్రోత్ రావాలి నీకు. అంచేత ఆ సంఘటన అలా జరిగేటట్టు చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు అని వాళ్ళు కొన్ని పెద్దవాళ్ళు నేర్పిన పాఠాల్లో, వాళ్ళు నేర్చుకున్న పాఠాలు అలా రాశారు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఎప్పుడు నీ లోపలే ఉన్నాడు, నీ విషయాన్ని నువ్వు గ్రహించడానికి నువ్వు ఇంట్లో చేసుకునే పని మానక్కర్లేదు. నువ్వు పని మానేసి ఇంట్లో రోజు చేసుకునే డ్యూటీ మానేసి పని మానేసి ఎక్కడికో పారిపోక్కర్లేదు. నువ్వు భగవద్ అనుభవం పొందటానికి డ్యూటీ మానక్కర్లేదు, డ్యూటీ మానేసి ఎక్కడికో పారిపోక్కర్లేదు. అలా పారిపోతే సోమర్థనం వస్తుంది కానీ జ్ఞానం రాదు. నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి ప్రపంచం ఎక్కడికి పారిపోక్కర్లేదు అంటే కొన్ని వాంఛలు తగ్గించుకోవటం, కుటుంబ సభ్యుల పట్ల మమకారం తగ్గించుకోవటం. కుటుంబ సభ్యుల పట్ల మీరు డ్యూటీ చేయండి అంటే ఏదో ప్రారంభం బట్టి మీరు ఆ కుటుంబంలోకి వచ్చారు అంతే. ఇప్పుడు ఏదో పూర్వజన్మ సంబంధాన్ని బట్టి ఏదో ప్రారంభం పోయి, ఇప్పుడు ఎప్పుడో వంద జన్మల కింద జరిగిన సంఘటనకి ఈ జన్మకి ఏదైనా సంబంధం ఉండొచ్చు చెప్పలేం. మనం పని చేస్తాం, ఆ పని వల్ల వచ్చే ఫలితం ఏ జన్మలో ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, ఎక్కడ ఇస్తాడో చెప్పలేము. అంచేత ఈశ్వరుడి పేరు కర్మ ఫల ప్రదాత. అంచేత ఇది రమణ సిద్ధాంతం కాదు, ఇది సాంప్రదాయంలో నేను చెబుతున్నాను. రమణ సిద్ధాంతం అసలు ప్రారంభం లేదు. సంచితం ఆగామి ప్రారంభం అని ఎన్ని కర్మ సిద్ధాంతాలు చెబుతారు దేహానికి. రమణ సిద్ధాంతం ఏంటంటే నీ ప్రారంభం అనుకూలంగా ఉంటే ఎవరికి కావాలి దేహానికి. దేహం నువ్వు కాదు కదా, ఆ దేహానికి ప్రారంభం అనుకూలంగా ఉంటే ఉంది, ప్రతికూలంగా ఉంటే ఏమంటే ప్రతికూలంగా ఉన్నా ఏమి లేదు. అంటే నీకు ఆధ్యాత్మిక పురోగతి వచ్చి కొలిది, మనోదేహములతో నీకు సంబంధం అనేది విడిపోతావు. నువ్వు ప్రారంభం మనోదేహాలకే, చైతన్యానికి ప్రారంభం లేదు. పుట్టినదానికి ప్రారంభం ఉంటుంది కానీ పుట్టినదానికి ప్రారంభం ఉండదు. పుట్టింది చనిపోతుంది కానీ పుట్టింది చనిపోదు. అంటే ప్రారంభం అనిపిస్తామని తెలియక అనుకుంటారు. ప్రారంభం అనేది శరీరానికి మనసుకే, కానీ లోపల చైతన్యానికి ప్రారంభం అంటూ ఏమీ లేదు. చైతన్యానికి ప్రారంభం అంటూ ఏమీ లేదు. మీ ప్రారంభం మీకు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా ఆత్మానుభవం పొందిన వాడిని, మనస్సు అంతర్ముఖమైన వాడిని, మీరు శరీరంతో ఎలాగైతే ఇప్పుడు తాదాత్మ్యం పొందుతున్నారో అలాగే చైతన్యంతో తాదాత్మ్యం పొందిన వాడికి చావు కూడా లేదని. అంటే దీని అర్థం ఏంటంటే జీవితానికి చావుకి మధ్యన గ్యాప్ పొందాలి. అంటే మనం ఏమనుకుంటున్నాం, శరీరం ఉన్నప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, శరీరం పోయినప్పుడు పోయామనుకుంటున్నాం, దానికి సంబంధం లేదు. మీకు జీవితానికి చనిపోవటానికి తేడా ఏమీ లేదు. జీవితం లైఫ్ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అంటే లోపల చైతన్యానికి చావు లేదు. ఆ చైతన్యంతో తాదాత్మ్యం మీరు పొందినప్పుడు మీ శరీరం చనిపోయినా శరీరం పోతుందని మీకు అనిపిస్తుంది, కానీ నేను చనిపోతున్నానని మీరు అనుకోరు. ఎంచదంటే ఇప్పుడు దేహంతో తాదాత్మ్యం పొందిన ఈ నేను చనిపోతున్నాను అనుకుంటాను, దేహం అనుకుంటాను కాబట్టి. కానీ చైతన్యంతో తాదాత్మ్యం పొందిన నేను ఇప్పుడు మీరు ఉన్నామని ఎలా అనుకుంటున్నారు, శరీరం పోయిన తర్వాత కూడా ఉన్నామని మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఉండటం అనేది భగవంతుడు, ఆ ఉండటం అనేది భగవంతుడు. అక్కడ ఉన్నది శాంతి, అక్కడ ఉన్నది ఆనందం, అది లౌకిక విషయాలతో సంబంధం లేదు. అక్కడ అది మీరు మనస్సుతోడు ఊహించొద్దు, అది అనుభవిక వేద్యం. అంటే మీ బుద్ధికి కానీ మీ మనస్సుకు కానీ మీ ఇంద్రియాలకు కానీ అందది, అది అనుభవంతో పొందవలసినటువంటి విషయం. ఆ అనుభవం అనేది గురువు యొక్క అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా మీకు ఆత్మానుభవం కలగదు. అంచేది మీరు ఏదో ప్రారంధాల గురించి ఆలోచిస్తూ టైం పాడు చేసుకోవద్దు. మనస్సును అంతర్ముఖపరచడానికి ప్రయత్నం చేయండి. అంతర్ముఖపరిచిన వాడికి ప్రారంధం ఎక్కడుంది? మనస్సు అంతర్ముఖమైన వాడికి ప్రారంధం ఏంటి? బహిర్ముఖమైన వాడికే చావులు పుట్టుకలు ప్రారంధం. అంచేది చావు అనేది కూడా తలంపే. నేను సంతోషంగా ఉన్నాను అని మీరు అనుకోవచ్చు, అది కూడా తలంపే. నేను దుఃఖపడుతున్నాను, అది కూడా తలంపే. నా శరీరం చనిపోతుంది, అది కూడా తలంపే. అన్నీ తలంపులే, ఒక చైతన్యం తప్పించి అన్నీ తలంపులే. ఇప్పుడు నువ్వు నేను నేను అనుకుంటున్నావు కదా, అది తలంపే. ఒకసారి బంకించంద్ర వందే మాతరం అని బంకించంద్ర చటర్జీ రాసినటువంటి జాతీయ గీతం, అది రవీంద్రనాథ్ ఠాగూర్లోనే వందే మాత్రం చటర్జీ రాశాడు. జన గణ మణ అది నా యొక్క జయ హే, అది ఠాగూర్ రాశాడు. కానీ వందే మాత్రం బంకించంద్ర చటర్జీ రాశాడు. బంకించంద్ర చటర్జీ రామకృష్ణ పరమహంస గారి కంటే ఠాగూర్ జూనియర్, ఈయన సమకాలికుడు బంకించంద్ర చటర్జీ రామకృష్ణుడికి. ఒకసారి జ్ఞానం అంటే ఏమిటన్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఏ ఉపనిషత్తులను కోట్ చేస్తాడేమో అనుకున్నాడు రామకృష్ణుడు. ఈడు బంకించందకి నువ్వు నేను నేను అంటున్నావు, ప్రతి మనిషి నేను అంటాడు, దేవుడు లేడని చెప్పేవాడు కూడా నేను 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 అంటాడు. ఆ నేను నువ్వు ఎవరు అనుకుంటున్నావుప్పుడు నేనే అనుకుంటున్నావు. ఏదైతే నీ లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను నేనే అనుకుంటున్నావు. ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. తెలుసుకోవడం అంటే ఏంటి? ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, నువ్వు బుద్ధితోటి వచ్చిన అండర్స్టాండింగ్ మట్టికి కాదు. ఆ నేను నేను కాదని నీకు అనుభవం అవ్వాలి, అది అనుభవిక వేద్యం, అది జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో జ్ఞానం అజ్ఞానం అనే మాట వరుసగా అనుకుంటున్నాము. ఆ చైతన్యం అన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలు, మీకు ఏదో పేరు పెట్టి ఎక్స్ప్రెస్ చేయాలని ఉపనిషత్తులు అలా చెప్పినాయి. అసలు జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. ఆ చైతన్య స్థాయిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. మీకు దేహంతో మనకు దేహంతో సంబంధం ఉంది కాబట్టి పుట్టాము చనిపోతున్నాం అనుకుంటున్నాం. పుట్టడం వస్తువుకి పుట్టడం చావు, పుట్టడం ఎలా ఉంటుందో తెలియదు, చచ్చిపోవడం ఎలా ఉంటుందో తెలియదు. అక్కడదాకా అక్కర్లేదు. మీరు సూర్యుని అడగండి చీకటి ఎలా ఉంటుందో, వాడు చెప్పలేడు. మీరు సూర్యుని మీరు అడగండి ఏమయ్యా చీకటి ఎలా ఉంటుందని, నాకు తెలియదు అంటాడు. ఏం చేద్దాం, ఎప్పుడు చూడలేదు అది. ఆయన ఏ దేశం వెళ్తే అక్కడ వెలుతురు వస్తుంది, కానీ చీకటి ఉండదు కదా. సూర్యుడు ఎక్కడికి వెళ్తేనే చీకటి ఎలా ఉంటుందో వర్ణించి చెప్పమంటే సూర్యుడు చెప్పలేడు. ఏం చేయాలి, ఎప్పుడు చూడలేదు. అలాగే చైతన్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. పుట్టుకలు చావులు ఎలా ఉంటాయి అసలు చైతన్యానికి తెలియదు కాబట్టి అక్కడ జ్ఞానమని అజ్ఞానమని ఏమీ లేదు. జ్ఞానమనే అజ్ఞానమనే మాటలు ఊరికే తలంపులు, ఇతర వాళ్ళకి ఇతరులకు అర్థం అవ్వటం కోసం చెప్పే మాటలే ఈ మాటలన్నీ కూడా. అంచేది ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నువ్వు ఇంటికాడ ఉండి పారిపోక్కర్లేదు, బట్టలు మార్చుకున్నంత మాత్రం చేత జ్ఞానం వచ్చేది, తెల్ల బట్టలు తీసేసి కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేది. ఎస్కేపిజం అక్కర్లేదు. మొన్న ఎవరో డాక్టర్ హైదరాబాద్లో డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. అంటే కొంతమందికి అనారోగ్యంగా ఉన్నా స్కానింగ్ ఎందుకు తీసుకోరని డాక్టర్ గారు నాకు అడిగాను, ఒక అపోలో డాక్టర్ గారిని. కొంతమందికి లోపల స్కానింగ్ అని లోపల ఏమో రోగం తెలుస్తూ ఉంటుంది కానీ హాస్పిటల్కి వెళ్ళటానికి ఇష్టపడరు. కారణం ఏంటని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇంటికి గుట్టు రోగానికి రట్టు. ఇంటికి గుట్టు అవసరం అవసరమే, ఇంటికి గుట్టు అవసరమే, ఇంటికేమో గుట్టు అవసరమే. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారంటే ఎవరు చెబుతారు ఇక్కడ? అంటే ఇంటికి గుట్టు అవసరమే, కానీ రోగాన్ని శరీరంలో ఏ రోగం ఉందో అది రట్టు అవ్వటం మంచిదంటే, నీకు రట్టు అవ్వటం అంటే నీకు తెలియటం మంచిదే. సంసారానికి గుట్టు ఉండాలి కానీ రోగం ఉన్నా కానీ ఇప్పుడు అప్పు దాచుకున్నా రోగం దాచుకున్నా పెరిగిపోతా ఉంటుంది. ఈ రోగం నీకు ఏ శరీరంలో రోగం నీకు తెలియకపోవటం నీకు తెలియటం మంచిది, ఎంచే తెలియకపోతే అది పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత రోగం నీకు పలానా రోగం ఉంది, స్కానింగ్కి రమ్మన్నా వాడు రాడు. దానికి కారణం ఏంటంటే వాడు ఏదో ఈ తీరా తెలిసి అక్కడ ఏదో పెద్ద రోగాలు చెబుతారేమో, ఆ భయం వేసి ఆ రోగాన్ని ఫేస్ చేయలేక చాలామంది స్కానింగ్ సెంటర్స్కి రారని చెప్పాడు. అది భయం అంటే ఈ పెద్ద రోగం ఉందని వాడు చెబుతాడేమో, చెబితే తొందరగా చచ్చిపోతామని మళ్ళీ వాడికి భయం వేస్తుంది. ఏదో తెలుసుకోకుండా అలా కాలక్షేపం చేస్తే మంచిది అంచేత అలా అనుకుంటారు. ఇంటి గుట్టు మంచిది, నీ శరీరంలో ఏదైనా రోగం ఉంటే నీకు తెలియట రట్టు అవటం మంచిది, అంటే నీకు తెలియటం మంచిది. నీకు తెలిస్తే మళ్ళీ తొందరగా చచ్చిపోతాయని ఆ చావు భయం వల్ల కొంతమంది రోగాలు వాడి శరీరంలో రోగాన్ని తెలుసుకోవడానికి కూడా వాడు ఇష్టపడడు, మృత్యు భయం వల్లని ఆ డాక్టర్ గారు చెప్పారు. లోపల ఆ భయం పెట్టుకుని అంటే దాన్ని ఫేస్ చేయక పారిపోతాడు. ఆ రోగాలను ఫేస్ చేయలేక వాడు క్యాన్సర్ ఉందని చెబుతాడు, క్యాన్సర్ అంటే భయం వస్తుంది కదా అని ఫేస్ చేయలేక వాడు పారిపోతూ ఉంటాడండి. అంచేత మాకు కొంతమంది వైద్యానికి పరిశీలనకి ఇష్టపడరు, అంటే వాడు ఎక్స్రేలు స్కానింగ్లు అవి తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడటానికి వాడు తెలివైన వాళ్ళని కాదు, ఎస్కేపిజం అది పారిపోవడం. వాడు రోగం వాడికి తెలిస్తే భయం వస్తుంది వాడికి, ఆ భయం వల్ల వాడు దాచుకుందామని చూస్తాడు అంతవరకే. అంచేత అది అంటే రోగం ఇంటి గుట్టు అవసరమని, రోగానికి గుట్టు అక్కర్లేదు, రోగం నీకు తెలియటే మంచిది. రోగం నీ శరీరంలో ఏ రోగం ఉందో తెలిస్తే తొందరగా తగ్గిపోతుంది ఎర్లీ స్టేజ్లో, లేదా అది పెరిగిపోతుంది. మామూలుగా తగ్గిపోయేదానికి అది పెరిగిపోయి మళ్ళీ అది లొంగటం కష్టం అవుతుంది. అంటే ఎర్లీ స్టేజ్లో నీకు రోగం తెలియటం మంచిది. అది వాళ్ళకి అర్థం అవ్వక వాళ్ళు డీటెయిల్స్కి రావడానికి ఇష్టపడరు. అంచేత ఆయన చెప్పింది ఏంటంటే రోగం రట్టవటం మంచిదే, సంవత్సరాలను గుట్టు అవసరమే, అది అవసరమే, ఇది అవసరమే. ఏదో సందర్భంలో చెప్పారంటే మనిషి ఎస్కేప్ అవడానికి నీకు చనిపోతావుంటే అది ఫేస్ చేయాలి. నువ్వు రేపే చనిపోతావని డాక్టర్ గారు చెబుతారన్నా అది ఫేస్ చేయాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు, అది ఫేస్ చేయటమే. అయితే చనిపోవటానికి బతికుండానికి భేదం ఎవరికైతే తెలియదో వాడికి చావంటే ఎర్రచేమ కుట్టినట్టు కూడా ఉండదు. చనిపోయినా కానీ మనం ఉంటాము, ఆ ఉంటామన్న అనుభవం ఎవరికైతే వచ్చిందో వాడికి శరీరం ఊడిపోయినప్పుడు ఒక ఎర్రచేమ కుట్టినట్టు కూడా వాడికి అనిపించింది. అది శరీరం పోతుంది, వాడు ఉంటామన్న సంగతి వాడికి అనుభవంలో ఉంటుంది కాబట్టి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, వాడికి ఏమీ అనిపించదు. అంచేది నువ్వు కొంచెం మమకారాన్ని తగ్గించుకో. అంటే రెండు కారాలు ఇవి, అహంకారం ఒకటి, మమకారం ఒకటి, అది ఈ రెండు కారాలు. ఈ కారాలు రెండు నువ్వు స్లోగా తగ్గించుకుంటూ రా. ఇంటికాడ డ్యూటీ చేయాలి, మీ ఇంటికాడ ఏదైనా మీ ఇంటికాడ మీరు డ్యూటీ చేయాలి, కానీ మమకారంతో బంధింపబడకూడదు. మీ శరీరానికి ప్రారంభం ఎలా ఉందో మీ ఇంట్లో వాడి శరీరాలకు కూడా ప్రారంభాలు ఉంటుంది, మర్చిపోకండి. మీ శరీరానికి ప్రారంభం ఉంది కదా, ప్రతి శరీరానికి ప్రారంభం ఉంటుంది కదా, అలాగే మీ ఇంట్లో శరీరాలకు కూడా ప్రారంభం ఉంటుంది. మీరు ఎంత ఇష్టపడినా వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు అంటే అది దైనందిన జీవితం వాళ్ళ ప్రవర్తన అలా ఉంటా ఉంటుంది. కానీ అలా అని ఎడ్యుకేట్ చేయటం మానక్కర్లేదు, అలాగని ఎడ్యుకేట్ ప్రయత్నం మానక్కర్లేదు, ప్రయత్నం మానక్కర్లేదు. అంటే ప్రయత్నం చెయ్యాలి, ఎఫర్ట్ ఇస్ నీడెడ్, ప్రయత్నం చెయ్యాలి, మీ డ్యూటీ మీరు చెయ్యాలి. అంతేకాని మనసులో వాళ్ళని అంటుకున్నట్టు ఉండకూడదు. అంటే మమకారం తగ్గించుకోవాలి, డ్యూటీ చెయ్యాలి, అంతేకాని మనసులో వాళ్ళని మోయకూడదు. పై ఇంట్లో వాళ్ళకి డ్యూటీ చెయ్యాలి. అది రామకృష్ణుడు ఏం కథ చెప్పాడంటే, మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో ఎలా ఉండాలో చెప్పమంటారా, మీ ఇంటికాడ పని మనిషిని పెట్టుకుంటారు, మీ పిల్లలు నా పని మనిషి ముద్దు పెట్టుకుంటుంది ఆడిస్తుంది, మీరు ఏ సినిమాకి వెళితే అది అన్నం పెడుతుంది, పిల్లలకి అన్నం పెడుతుంది, బాబు బాబు అని ఎత్తుకు తిప్పుతూ ఉంటుంది పని మనిషి, కానీ ఆవిడ యొక్క హృదయాంతరాలలో ఈ పిల్లల మనవాళ్ళు కాదు, ఇల్లు మనది కాదని తెలుస్తూ ఉంటుంది. ఆ పని మనిషికి ఇల్లు మనది కాదు, ఈ పిల్లల మనవాళ్ళు కాదని ఆ హృదయాంతరాలంలో ఆ పని మనిషికి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ ఇంటికాడ మీరు ఉంటే తరిస్తారు, లేకపోతే కూరుకుపోతారు, చీకట్లో కూరుకుపోతారు. ఆ పని మనిషి మీ ఇంట్లో ఎలా ఉందో మీరు కూడా మీ పిల్లల పట్ల అలాగే ఉండాలి. ప్రారంభాన్ని బట్టి మనం ఇంట్లోకి వచ్చారు, డ్యూటీ చెయ్యాలి. ఆ పని మనిషి యొక్క స్వభావం మీ ఇంట్లో సంపద పట్ల, మీ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ పట్ల అలా ప్రవర్తిస్తే మీకు వైరాగ్యం వస్తుంది. ప్రతి మనిషి కూడా ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. ఈ వైరాగ్యం లేని వాళ్ళు తొందరగా బెంగలు పెట్టుకుంటారు, వైరాగ్యం ఉన్నవాడికి ఏమీ లేదు. చాలామందికి బెంగ పెట్టుకునే స్వభావం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి. వాళ్ళకి వైరాగ్యం లేకపోవటం, అభ్యాసం లేకపోవటం. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అంటే సమాజ పరంగా వచ్చి కుటుంబ పరంగా వచ్చి ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నువ్వు మనుషులతోటి రాజీ పడుతున్నావు కదా, ఈ భగవంతుడితో ఎందుకు రాజీ పడవు నువ్వు? మీ ఇంట్లో మీ కోళ్ళకే మీకు పడవపోయిన ఏదో రాజీ పడి కాలక్షేపం చేసేస్తున్నారు కదా, అలాగే భగవంతుడితో మీరు ఎందుకు రాజీ పడరు? ఆ సంఘటన వెనకాల భగవంతుడి హస్తం ఉంటుంది. అలా మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఎలా రాజీ పడుతున్నారో భగవంతుడి సంఘటనతో కూడా, అంటే ఆ సంఘటన మీ ఇంటికాడ కానీ, మీ ఇంటికాడ కానీ, సమాజ పరంగా కానీ, ఏ సంఘటన జరిగినా భగవంతుడికి తెలియకుండా జరగటానికి వీల్లేదు. అసలు ఏ సంఘటన అయినా సరే, ఏమో ఆ సంఘటన ఎందుకు జరిగింది, దానికి పూర్వజన్మకు అనుబంధం ఏంటో ఆయనకి తెలుసు, ఆయన సర్వజ్ఞుడు. అంచేత మీరు ఇంట్లో వాళ్ళతో రాజీ పట్టడం నేర్చుకున్నారు కదా, అటువంటిప్పుడు ఏమంటే మీరు ఎలా ఉన్నారంటే, కొంతమంది ఏమంటారంటే ఇదో కాలక్షేపం చేసుకుంటున్నావు అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, పూర్తిగా సుఖంగా ఉన్నామని లేదు, ఏదో అలా కాలక్షేపం చేసేస్తున్నామని. అంటే దాని అర్థం ఏంటి, భగవంతుడు తీసుకొచ్చే సంఘటనతో రాజీ పడుతున్నామని అర్థం. అంచేత నువ్వు ఇంట్లో మనుషులతో రాజీ పడినప్పుడు భగవంతుడు తీసుకొచ్చే సంఘటనతో ఎందుకు రాజీ పడవు? ఒక రాజీ పట్టడం నీకు చేత కాకపోతే నేర్చుకోవయ్యా, నేర్చుకో. అంచేత వాంఛనలు నీకు కోరికలు పర్సనల్గా వ్యక్తిగతమైన కోరికలు తగ్గిపోతే నువ్వు ప్రపంచంలో ఐక్యం అవుతావు. మీరు ఇంట్లో ఉన్న 10 మంది మీరు కుటుంబం అనుకుంటున్నారు, మీరు ఇంట్లో ఉన్న కానీ మీకు వాంఛలు తగ్గిపోతే, దేహబుద్ధి తగ్గిపోతే ప్రపంచం అంతా మీ కుటుంబంగానే కనిపిస్తుంది. నీ పర్సనల్ లైఫ్ తగ్గిపోతే నువ్వు యూనివర్సల్ లైఫ్ వస్తుంది నీకు. నీకు నా అనుగ్రహం కాని నా దయ కానీ నాలుగు గోళ్ల మధ్యనే కూర్చుని వాళ్ళకి పరిమితం కాదు. వాడు ఏ మతస్థుడైనా, వాడు ఏ కులస్థుడైనా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా నా అనుగ్రహానికి వాడు వారసుడే అన్నాడు భగవాన్. నా అనుగ్రహానికి ఈ నాలుగు గోళ్ల మధ్యన కూర్చున్నవాడే వారసుడు కాదు. వాడికి యోగ్యత ఉంటే, అర్హత ఉంటే, అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి ఆ కెపాసిటీ ఉంటే వాడు ప్రపంచంలో ఏ మూలలో కూర్చున్నా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా నా అనుగ్రహానికి వాడు వారసుడు. వాడు ఏ కులస్థుడైనా, స్త్రీయా పురుషుడా, వాడు ఏ కులమా, లేకపోతే వాడు తెల్లవాళ్ళ నల్లవాళ్ళ అని కాదు. వాడికి అక్కడ యోగ్యత ఉంటే, అంటే వాడికి అర్హత ఉంటే, డిజర్వ్ అయితే ప్రపంచంలో ఏ మూల కూర్చున్నవాడు నా వారసుడే అంటే నేను చెప్పింది వాడికి అవగాహన అవుతుంది. నా అనుగ్రహం లేకపోతే హాల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఏమి అర్హత లేదు. అంతేకాని ఈ హాల్లో ఉన్న 4 పరిమితం కాదు నా అనుగ్రహం అన్నాడు. అంటే ఏంటి, వాడికి మీ ఇంట్లో ఉన్న 10 మీరు ఎలా అయితే పరిమితం అవుతున్నారో వాడు యూనివర్సల్ అవుతాడు, వాడికి పర్సనల్ లైఫ్ తగ్గిపోతుంది, ఇండివిజువల్ లైఫ్ తగ్గిపోతుంది. ఈ నేను చుట్టూరు తిరగడానికి, ఇక్కడ మనం నేను అన్న తలంపు ఉంది కదా, దాని చుట్టూరు తిరిగే వాండరింగ్ ఆగిపోతుంది. వాడికి అసలు రియల్ అంటే, కొంతమంది జ్ఞానులు చెప్పే మాటలు మనకు అర్థం కావు. మనందరం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు శరీరం ఉంది, శరీరం చనిపోయాక ఉండదు అనుకుంటున్నాం. అంతే కదా మన అందరం అనుకునేది, ఇప్పుడు శరీరం ఉంది, శరీరం చనిపోయాక ఉండదు అనుకుంటున్నాం. ఆయన ఏమన్నా అంటే భగవాన్ ఇప్పుడూ లేదన్నాడు. ఇప్పుడు లేకపోతే కనిపిస్తుంది కదా శరీరం, ఏదో తాడి చెట్టు అంత ఉన్నాం కదా. జ్ఞానం ఉన్నా లేకపోయినా మగవాళ్ళందరికీ మరి గడ్డాలు మీసాలు వచ్చేస్తే వచ్చేస్తాయి కదా. మనుషులను కూడా తాడి చెట్టు అంత ఉంటున్నాం కదా. అంటే శరీరం ఇప్పుడు కూడా లేదంటే అర్థం ఏంటి అంటే, రియలైజ్కి ఈ నేనుకి శరీరం అంటే శరీరం చనిపోయినప్పుడు ఏ నేనుది, ఏ నేనైతే ఏడుస్తుందో ఆ నేనుదే ఈ శరీరం. రియల్ లైక్ నో బాడీ, రియల్ లైక్ బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్ అండ్ ఎవరిథింగ్. ప్రతిదీ కూడా థాటే, ఏది ఫాల్స్ అయితే. రియల్ లైకి గాడ్ లేడు, బాడీ లేదు, ప్రపంచం లేదు, అక్కడ ఏమీ లేదు. కానీ రియల్ అయి ఉంది అక్కడ, మీకు గాఢ నిద్రలో రియల్ అయి ఉంది. గాఢ నిద్రలో మీరు నిద్రపోతున్నా, మీరు నిద్రపోతున్నా మీ నిద్రని చూసేది ఒకటి, ఒక నేను ఉంది, అది రియల్ లైఫ్. అది నాకు శరీరం ఉందని అనుకోదు, అది నాకు దేవతలు కూడా లేదు. దానికి దేవుణ్ణి స్మరించుకుంటుందా? గాఢ నిద్రలో ఎవరైనా రాముణ్ణి కృష్ణుని స్మరించుకుంటున్నారా? లేదు. ఇది ఆ రియల్ లైఫ్లో ఆ నిజమైన నేనుకి ఇప్పుడు కూడా శరీరం లేదు. ఏం చేద్దంటే ఇప్పుడు కూడా దానికి శరీరంతో సంబంధం లేదు. శరీరం లేకుండా అది ఉంది, ప్రపంచం లేకుండా అది ఉంది, కష్ట సుఖాలు లేకుండా అది ఉంది, లాభ నష్టాలు లేకుండా అది ఉంది, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా అది ఉంది. మనస్సు లేనప్పుడు, మనస్సులో వికారాలు లేనప్పుడు అది ఉంది. శరీరం లేనప్పుడు, మనస్సు లేనప్పుడు, దేవుడు లేనప్పుడు, ప్రపంచం లేనప్పుడు, ఏమీ లేనప్పుడు కూడా ఏదైతే ఉందో యూఆర్ దట్, అది నీవై ఉన్నావు. నీకు తెలుసున్నా తెలియకపోయినా అది నీవై ఉన్నావు. అది తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే నువ్వు వేలాది జన్మలు ఎత్తిన నేను దుఃఖం. మనిషి కూడా నీడ వెంటాడుతూ ఉంటుందో నిన్ను అశాంతి వెంటాడుతూ ఉంటుంది, నిన్ను అశాంతి వెంటాడుతూ ఉంటుంది. మనం ఆ నిజమైన నేను మన అనుభవంలోకి రావాలంటే వేకింగ్ స్టేట్లో నిద్రలో ఏదైతే మనకు నేనుగా ఉందో ఏది లేనప్పుడు ఆ నేను వేకింగ్ స్టేట్లో జాగ్రత్త అవస్థలో అనుభవంలోకి రావాలంటే మన పాండిత్యం వల్ల కొనుక్కోలేం, ధనం వల్ల కొనుక్కోలేం, ఈ గౌరవాల పట్ల కొనుక్కోలేం. ఈ గౌరవాలు కీర్తి ప్రతిష్టలు వీటి వల్ల వచ్చేది ఏం లేదు, వాటి వల్ల వచ్చేది దాని దయ. ఏ వస్తువు అయితే నీకు అంతర్యామిగా ఉందో దానికి దయ, దాని కరుణ ఎవడైతే సంపాదించాడో బిహేవియర్ ప్యాటర్న్ వల్ల వాడికి మాత్రమే తెలియబడుతుంది. అంటే భగవంతుడు మనుషులు ఏం చేస్తారంటే మీకు ఎంత ఆస్తి ఉంది, లేకపోతే మీకు ఎంత పాండిత్యం ఉంది, ఏం చదువుకున్నారు, మీరు ఎంఏ ఎకనామిక్స్ చదివారా లేకపోతే బీటెక్ చదివారా, ఇంకోటి ఏదో మనుషులు చదువు చూస్తారు, లేకపోతే డబ్బు చూస్తారు, వాడు అధికారం చూస్తారు, వాడు ఎకనామిక్ స్టేటస్ చూస్తారు. కానీ జ్ఞానం ఇచ్చేవాడు మటుకు ఏమి ఇవన్నీ కూడా జ్ఞానం ఇచ్చేవాడు ఏమి చూడడం. నువ్వు హృదయంలో ఎలా ఉన్నావు, నీకు డబ్బు ఉందా లేదని కదా. వాటికి ఈజ్ అంటే వాడికి ధనం ఉందా చదువు ఉందా అది కాదు, వాడు హృదయంలో ఎలా ఉన్నాడు అది మెయిన్. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను నీ మాటలు వాడికి అక్కర్లేదు, ఎవరికి నా హృదయంలో ఎలా ఉన్నాను, నా ప్రేరణ ఏ ప్రేరణ బట్టి ఈ మాట నాకు వస్తాను అది దేవుడు చూసింది. లోపల ఏ ప్రేరణ వల్ల నువ్వు మాట్లాడుతున్నావు, మాట వాడు చూడడం, తలంపు చూడడం, అంచేది ఇంకా లోపల ఏంటి, ఏ ప్రేరణ నీకు వస్తుంది అంటే నువ్వు హృదయంలో ఎలా ఉన్నావు. నీ మాట బాగానుంది, నీ రిటర్న్ ఎక్స్ప్రెషన్ బాగుంది, నీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ బాగుంది, కానీ నువ్వు హృదయంలో ఎలా ఉన్నావు అది మెయిన్. ఈశ్వరుడు చూసేది వాడి కళ్ళు కప్పెట్టలేము. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎంచేదంటే వాడు అంతర్యామిగా ఉన్నాడు. ఎవడే అంతర్యామి, మనకి ఏ తలంపు వచ్చినా ఆయన సాక్షి, మనకి ఏ తలంపు వచ్చినా మనకు సాక్షి, మనకి ఏదైనా చెడు తలంపులు వచ్చాయనుకుని ఇవి రాను సరబులు. అంతే కదా, మనం తలంపులను పట్టించుకో, మనం తలంపు వస్తే మాట్లాడతాం, తలంపు వస్తే మరి పని చేస్తాం చేతితోటి. మన చేతితోటి చేసే పనికి, నోటితోటి చేసే మాటకి ఏది ఆధారం? తలంపు ఆధారం. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ టెండెన్సీలోంచి నీకు తలంపు వస్తుంది. అంచేది నీకు ఆధ్యాత్మిక అభివృద్ధి పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి ఈ అలవాట్ల వేగం ఎంతవరకు తగ్గుతుంది అంటే మీ మనస్సుని మీరు మీ అందరి దీంట్లో ఈ విషయాల మీద పుస్తకాల కోసం ఆధారపడక్కర్లేదు. మీరు మీ మనస్సుని బహిర్ముఖం చేసే సంస్కారాలు వాసనలు ఎంతవరకు తగ్గుతున్నాయి అది చూసుకోవాలి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ మనస్సును మనస్సులో బహిర్ముఖం ఎందుకు అవుతుంది? జపం ధ్యానం ఇలా ఇడిచిపెట్టండి. మనస్సు అసలు బాహ్యముఖానికి ఎందుకు వెళుతుంది? మైండ్కి వాండరింగ్ ఎందుకు వస్తుంది? ఏ కారణం వల్ల, ఏ టెండెన్సీస్ వల్ల, ఏ వాంఛల వల్ల మనసు బహిర్ముఖం అవుతుంది అది చూసుకుని అవి పలచబడేటట్టు టెండెన్సీస్ పలచబడి ఎంతవరకు పలచబడుతున్నాయి, అవి ఎంతవరకు ఆ టెండెన్సీస్ని మనం బయటికి లాగి కాల్చి బూడి చేయగలుగుతున్నాం అది మెయిన్ చూసుకోవాలి మీరు. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంతవరకు వచ్చిందంటే మన మనస్సును బాహ్యముఖం చేసే విషయాలు ఎంతవరకు తగ్గుతున్నాయి దాని మీద నీ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అది చూసుకోవాలి మెయిన్ జరిగేది. అంచేత నువ్వు కొంత ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి అవుతాంటే నీకు గుర్తు ఏంటంటే ఇప్పుడు నీ కుటుంబంలో లీనమైపోతున్నావు, నువ్వు నీ కుటుంబం ఒకటే ప్రపంచం అనుకుంటున్నావు. చదువు లేని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే మెరుగాము. ఈ చదువుకున్న వాళ్ళు కుటుంబం అంటే తల్లిదండ్రులను తీసేస్తున్నారు. ఇక్కడ చదువుకుని చేసేది ఏంటంటే కుటుంబం అంటే పిల్లల్ని వేసి తిరుగుతారు ఏ సముద్రం పడుతున్నాం. తల్లిదండ్రులు కూడా మన కుటుంబ సభ్యులైన భావన మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఈ చదువుకున్న వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే చదువుకున్నంత మాత్రం చేత వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తుంది అనుకోకండి. చదువుకుంటే వాళ్ళ మూర్ఖత్వంతో పాటు అదనంగా చదువు ఉంటుందని చెప్పాడు భగవాన్. ఒక మనిషి చదువు ఉంటే వాడికి చైతన్య స్థాయి పెరిగిపోతుంది అనుకోకండి. చదువు మామూలుగా రావచ్చు కానీ లోపల మూర్ఖత్వం మటుకి అలాగే ఉంటుంది. మూర్ఖత్వం మనిషికి పోవడం చాలా కష్టం. అంటే వాడు లోచూపు ఉన్నవాడు కానీ మూర్ఖత్వం పోదని. ఇప్పుడు ఇప్పుడు ఏ సంబంధం ఇప్పుడు మీరు మీకు హార్ట్ విశాలం అయ్యేకొలది, హృదయం విశాలం అయ్యేకొలది. ఇప్పుడు మీ కుటుంబ విషయాల్లో మీరు ఎలా లీనమై ఉంటున్నారు అలాగే ప్రపంచంలో లీనమవుతారు. ఈ ప్రపంచం ఎవరిది? భగవంతుడిది. మీది కాదు, నాది కాదు. ఏదో మధ్యలో వచ్చాం, కొంతకాలం భూమి మీద ఎలా తిరుగాడుతున్నాం, తర్వాత బయటకు వెళ్ళిపోతాం. ఈ ప్రపంచం ఎవరిది? మీది కాదు. మధ్యలో వచ్చాం, ఏదో కొంతకాలం మన జీవితం యొక్క ప్రారంభాన్ని బట్టి ప్లే చేస్తాం, లేదా ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం బయటకు వెళ్ళిపోతున్నాం. మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతున్నాం. మన పుట్టక ముందు ప్రపంచం ఉంది, మన శరీరం చనిపోయాక ప్రపంచం ఉంటుంది. మన పుట్టక ముందు ఈ ప్రపంచాన్ని ఎవడైతే చూస్తున్నాడో, మన శరీరం చనిపోయాక కూడా ప్రపంచాన్ని వాడే చూస్తాడు. అంటే ఇదంతా ఏదో ఈ బరువు అంతా మనమే మోసేస్తున్నామని మీరు అనుకోక్కర్లేదు. దేర్ ఈజ్ ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంచేది నువ్వు నీకు ప్రేమ లోపల ఆప్యాయత పెరిగితే, లోపల నీకు ప్రేమ పెరిగితే, శరీర సౌందర్యం కాకుండా లోపల నీకు హృదయ సౌందర్యం పెరిగితే, నీ కుటుంబ సమస్యలతోటి నీ కుటుంబ విషయాలతోటి నువ్వు ఎలా లీనం అయిపోతున్నావో, అలాగే ఆ చైతన్య స్థాయి పెరిగిన వాడికాడు ప్రపంచంలో లీనమవుతాడు. సత్వగుణాలు వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా స్వతంత్రించుకుందరు. సత్వగుణం ఉన్నవాడు లక్షణం ఏంటంటే, ఇప్పుడు భీమవరం ఇచ్చామంటే భీమవరం వెళ్ళాం, లేదా ఎల్లమ్మగారింటికి వెళ్తే ఎల్లమ్మగారింటికి వెళ్ళాం, పొల్లమ్మగారింటికి వెళ్తే పొల్లమ్మగారి ఇల్లు మంద అనుకుంటాడు వాడు. అది సత్వగుణం యొక్క లక్ష్యం. ఏ దేశం వెళ్ళినా ఆ దేశం నాదే అనుకుంటాడు. ఎవరింటికి వెళ్ళినా ఏదో పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం అని అనుకోడు, మా ఇంట్లోనే మేము ఉన్నాం అనుకుంటాడు. అది సత్వగుణం మంచిది. అంటే జ్ఞానం కావాలన్న వాళ్ళకి డైరెక్ట్గా జ్ఞానం వచ్చేది సత్వగుణం ప్రాక్టీస్ చేయాలని. సత్వగుణం అలవాటు చేసుకోవాలి మనం, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మన మాటలో, మన చేతలో, నోటితో మాట్లాడే మాటలు చేత, మన ఆలోచనలో రజోగుణం తగ్గుతూ ఉండాలి, తమో గుణం తగ్గుతూ ఉండాలి. నువ్వు ఏ పని చేసినా క్వైట్గా కామ్గా కూల్గా స్లోగా చేసుకుంటే వెళ్ళాలి. అది ఇతరులకి తెలియాలి నువ్వు అనుకోకూడదు. ఇతరులకి అంటే ఇతరులకి తెలియాలి, నువ్వు ఏదైనా మంచి చేసి ఇతరులకి తెలియాలి నువ్వు అనుకుంటే కామన్ సెన్స్ తగ్గిపోతుంది, ఈగో సెన్స్ పెరిగిపోతుంది. ఇది బాగా జాగ్రత్త పెట్టుకోండి. అది యేసు అంటాడు, నీ కుడి చేయి చేసి పని, నీ ఎడం చేయకే తెలియకూడదు. నీ కుడి చేయి చేసి పని, నీ ఎడం చేయకే తెలియకూడదు. అంచేత అక్కడ ఏంటంటే మాటల్లో ఓ మనిషి మాట్లాడుతున్నాడు, రజోగుణంతో మాట్లాడుతున్నాడా, తమగుణంతో మాట్లాడుతున్నాడా, ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్ నిర్మలంగా ఉండాలి. ఎక్స్ప్రెషను సరే, నువ్వు ఎదటి వాడికి ఏదైనా చెబుతాంటే విమర్శించినట్టు ఉండకూడదు, సలహా చెప్పినట్టు ఉండాలి. నువ్వు ఏదైనా ఎదటి వాడితో మాట్లాడేటప్పుడు మీరు అది వాళ్ళకి సలహా చెప్పినట్టు ఉండాలి, కానీ విమర్శించినట్టు ఉండకూడదు. ఈ రాయవల్లూరులో రోగం తొందరగా తగ్గకపోతే గ్రూప్ డిస్కషన్, వారానికి ఒక రోజు డాక్టర్స్ అందరూ గంట సేపు కూర్చుంటారు. అంటే కొన్ని కొన్ని జ్వరాలు 5-6 నెలల వరకు తగ్గవు. ఆ గ్రూప్ డిస్కషన్లో నా కేసు పలానా కేసు ఇలా ఉందో తగ్గటా లేదు, నేను పలానా మందులు వాడుతున్నాను. ఇంకో డాక్టర్, ఇంతకంటే సీనియర్ డాక్టర్స్ ఉంటారు కదా, అంటే సీనియారిటీని బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి కొన్ని. చదువు ఒకటేనే సీనియారిటీ, అంతేగా ముసలి తలకాయ సలహాలు కూడా అడుగుతూ ఉన్నాను అంటారు. అది ముసలి తలకాయలు కూడా ఎప్పుడైనా మనకు ఉపయోగపడుతూ ఉంటారు, పనికి ఉపయోగపడకపోయినా కొన్ని సలహాలు చెప్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి. అలా కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏమంటే, మీరు ఆ ఇంజక్షన్లు చేస్తున్నారు, మీరు చేసి ఇంజక్షన్లు తగ్గదని చెప్పడాడు, అది ఆపు చేయండి, ఈ రకంగా చేయండి చూద్దాం అంటాడు, తగ్గదని చెప్పడాడు, మీరు చేసిన తప్పని చెప్పడు, ఈ రకంగా చేయండి, అలా చేసి బదులు ఇలా చేసి చూడండి అంటాడు. అంటే అది ఏంటండి ఎక్స్ప్రెషన్ ఏంటది, వాడు అహంకారాన్ని గాయం తగలటం లేదు, మనసుకి గాయం తగలటం లేదు, వాడికి అండర్స్టాండింగ్ తీసుకొస్తున్నాడు. మీరు అలా చేస్తున్నారు, మీరు అలా చేశారు కదా, వాడికి అది ఇన్క్యూరబుల్ డిసీజ్ కాదు, క్యూరబుల్లే. అలా చేస్తే మీరు తగ్గదని మీరే చెబుతున్నారు కదా, పోనీ ఇలా చేసి చూడండి, ఇలా చేసి చూస్తేమైనా ఫలితం వస్తుంది, ఫలితం వచ్చేదని చెప్పడు, ఫలితం వస్తుంది, పోనీ ఇలా అలా చేసినప్పుడు మీకు రిజల్ట్ కనిపించినప్పుడు ఇలా చేసి చూడండి అని చెబుతాడు. అది సాత్విక ఎక్స్ప్రెషన్. వాడికి ఎలా ఉంది అంటే ఇక్కడ డాక్టర్ యొక్క ఫీలింగ్ అర్థం చేయటం లేదు, వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఇది సత్వగుణం యొక్క లక్షణం. ఏంటది ఈ సత్వగుణం యొక్క లక్షణం అంచేత నీకు ఇప్పుడు నీ ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, నువ్వు గోడవా లేకపోతే స్తంభానవా, నువ్వు ముద్దువా, నీకు ఆప్యాయత బొత్తిగా లేకుండా ఉన్నారా, ప్రేమలు బొత్తిగా లేకుండా ఉన్నారా, మీరు ఈ ప్రేమని మీ ఇంటికాడ మీ పిల్లల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమని మీ ఆప్యాయతని మీరు చైతన్య స్థాయి పెరుగుతుంటే అది ప్రపంచం అంతా పాకిపోతుంది. మీరే కనుక సినిశ్చర్గా మంచి మాట మాట్లాడితే, మీరు హృదయపూర్వకంగా మంచి మాట మాట్లాడితే, ఒక మంచి మాట రాస్తే సముద్రాలను దాటుతుంది, కొండలను దాటుతుంది, నదులను దాటి అది విశ్వవ్యాప్తం అవుతుంది, దానికి అది శక్తి ఉంది. అబద్ధాలు, అబద్ధం తక్కువ కాలం బతుకుతుంది, నిజం శాశ్వతంగా బతుకుతుంది. అబద్ధం అనేది నువ్వు అబద్ధం మాటలు చెప్పినది నిలబడవు, ఏ తాత్కాలికంగా నిన్ను ప్రకోపం చేస్తే విన్నవాడికి ప్రకోపం, కానీ అబద్ధాలు చాలా తక్కువ కాలం బతుకుతాయి, నిజం శాశ్వతంగా బతుకుతుంది, ట్రూత్ శాశ్వతంగా బతుకుతుంది. అంచేది ఇవన్నీ వాళ్ళ పెద్దల అనుభవాల్లోంచి తీసి చెప్పినవి. అంచేత నీకు ఆప్యాయత ఉంది, నీకు ఆప్యాయత లేదంటలేదు, ఆప్యాయత ఉంది కాబట్టే నువ్వు బొత్తిగా ముద్దువా, నువ్వు కుటుంబానికి నువ్వు ఆప్యాయతను పంచిపెడుతున్నావు, అప్పుడు న్యాచురల్గా ప్రపంచానికి పంచిపెడతావు. అంటే నీ చైతన్య స్థాయి పెరిగితే నీకు ఇంట్లో వాళ్ళ పట్ల ఆప్యాయతనే ప్రపంచానికంతా పంచిపెడతావు. నువ్వు నీకున్నది ప్రపంచానికంతా నీ ప్రేమ, నీకున్న ఆప్యాయత ఒక కుటుంబ సభ్యులకే పరిమితం అవ్వదు, ప్రపంచం అంతా పరిమితం అవుతుంది. అది వ్యాప్తి స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం అంతా. అది నిజమైన సన్యాసం. అంతేగాని బట్టలు మార్చుకోవటమే సన్యాసం కాదు. అంచేతం ఇంకా నీకు విస్తృతం అవుతుంది, నీకు బాగా అది విస్తృతం అవుతుంది. అయితే నీకు నువ్వు చేతిలో ఉన్న పని పెర్ఫెక్ట్గా చెయ్యి, నువ్వు చేతిలో ఉన్న పని పెర్ఫెక్ట్గా చెయ్యి, చేస్తున్న పని చేస్తూ ఉండు. నువ్వు సన్యాసం అనేది అంటే సన్యాసం అనేది నువ్వు తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు కట్టుకోవడం కాదు, బట్టలు మార్చుకోవడం, ఇల్లు మార్చుకోవడం, ఊరు మార్చుకోవడం అది కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే అది కేవలం మనస్సుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. సన్యాసం అనేది మనస్సుకు సంబంధించింది. నువ్వు అడవులకి పారిపోవక్కర్లేదు, ఎక్కడో సోలిటరీ ప్లేస్కి వెళ్ళక్కర్లేదు. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఇంటికాడ కోపం వచ్చి ఎక్కడికైనా పారిపోయారనుకోండి, మీ మనస్సు మీకు కూడా వస్తుంది జాగ్రత్త. మనం జ్ఞాపకం పెట్టుకోండి, పరిసరాలు మారుతాయి, ఇల్లు మారుతుంది, మీకు రోజు కనిపించే ఇన్ని భీమవరం టౌన్ కనపడదు. వాటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా హిమాలయ పర్వతాలకు వెళ్ళినా మీ మనస్సు కూడా వస్తుంది. మీ మనస్సే మీకు శిక్ష, ఎవరో మిమ్మల్ని శిక్షించక్కర్లేదు, మీ మనస్సే మీకు శిక్ష. మీరు ఎక్కడికైనా సరే వెళ్ళిపోండి, మీ మనస్సు మీకు కూడా వచ్చేస్తుంది. మీ శరీరం ఇక్కడ చనిపోయింది అనుకోండి, ఇక్కడ కాల్చి బూడిచ్చేసేస్తారు, మీ మనస్సు మటుకు మీకు కూడా వస్తుంది. అదే బైబిల్లో చెప్తాడు, నీ బట్టలకు ఇచ్చే విలువ నీ జుట్టుకి ఇచ్చే విలువ. ఆ మాత్రం కూడా శరీరం చనిపోయాక విడిచి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి జీవుడికి ఆ మాత్రం విలువ ఇవ్వబా. నువ్వు తల దువ్వుకుంటున్నావు శుభ్రంగా, బట్టలు మంచి వేసుకుంటున్నావు ఎదట వాళ్ళకి బాగా కనపడాలని, సరసారణంగా స్వామి చోటు ఉంది, బట్టలు ఇతర కోసం వేసుకుంటారు, భోజనం వాళ్ళ కాసే తింటారని. బట్టల సెలక్షన్లో ఈ బట్ట బాగుందా ఈ బట్ట బాగుందని అడుగుతారు. ఈ బట్టల కొట్టులోకి జనాలు తీసిపోవటం కొన్ని కూడా ఒకడు కూడా నలుగురు సెలక్షన్కి. కానీ అన్నం తినేటప్పుడు ఎవరు అడగరట, ఏ కూర తినమంటారు, వాడికి వాడికి ఇష్టమైన కూర ఆడు తినేస్తాడు. అంచేత అన్నం ఏమో వాడి కోసం తింటున్నాడు, బట్టలు ఇతరుల కోసం తెచ్చుకుంటున్నారు. ఏంటి వాడికి నచ్చిన బట్ట తెచ్చుకోవచ్చు, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది నలుగురు సెలక్షన్. అంటే అందరికీ అందంగా కనిపించడానికి నువ్వు బట్టలు వేసుకుంటున్నావు, తిండి దగ్గర అందరికీ అందం అక్కర్లేదు, నీకు ఏది ఇష్టమైతే తినేస్తాం. అలాగే నీకు ఎవరైనా బంధువులు ఇంటికి వెళితే నాలుగు కూరలు వేసి పెడితే నీకు ఏ కూర మీద ఇష్టం ఉందో అక్కడ నీకు చెయ్యి పడుతుంది, మిగతా తింటే తినట్టు ముందు అది తినేస్తాం. అలాగే మన శరీరం చనిపోయినప్పుడు ఈ ఉదయంలో అనేక తరం సీక్రెట్ బటన్స్ ఉంటాయి. ఏంటయ్యి సీక్రెట్ బటన్స్ ఉంటాయి, ఆ లోపల తలంపులు ఉంటాయి. అన్ని తలంపులు అంటే నీకు ఇష్టం ఉండి, ఏదో కొన్ని తలంపులు అంటేనే బాగా ఇష్టం ఉంటాయి. అంటే నీకు ముందు అరిటాకు దగ్గర భోజనం దగ్గర కూర్చోగానే నీ ఇష్టమైన కూరమైన నీ చెయ్యి ఎలా పడుతుందో. మనం చనిపోయే టైంలో అంటే ఈ శరీరాన్ని గాలి విడిచిపెట్టి బయటికి వెళ్ళే టైంలో ఈ హృదయంలోనూ ఈ హృదయంలో మనకు తెలుసున్నవి ఉంటాయి, తెలియని కూడా కొన్ని ఉంటాయి. మన హృదయంలోని బలహీనతలు మనకి తలంపు రూపంలో వచ్చినా కానీ మనకే తెలియదు, మనకే తెలియదు. ఒక భక్తుడు ఉండేవాడు, యేసుక్రీస్తు కూడా 12 మంది భక్తులు ఆడొకడు, వాడికి డబ్బు అంటే కాంక్ష ఉంది కానీ వాడికి తెలియదు. పాప మంచివాడే, డబ్బు అంటే కాంక్ష ఉందని వాడికి తెలియదు. అంటే ఆకర్షణ ఎదురుగుండా కనపడాలి, మనం వికారం లేకుండా ఉండాలి. ఆకర్షణ లేని వాడు నాకేం ఆకర్షణలేమో అనుకోకూడదు. వాడికి వాడికి అందుబాటులో అన్నీ ఉండాలి, మనసు వికారం లేకుండా ఉండాలి. అందరి ద్రాక్ష పళ్ళు పుల్ల నుంచి అని చెప్పినట్టుగా ఉండకూడదు. ఆ యేసుక్రీస్తు 12 మందిలో నువ్వు దేవుని కుమారుడు అంటాడు. ఇంకా 2 రోజుల్లో ఆయన సిలువ వేస్తాడు అనగా, అప్పుడు యేసు అంటాడు, వాడు నన్ను దేవుని కుమారుడు అంటున్నావు, 30 రూపాయలు లంచానికి నేను ఎక్కడ దాక్కున్నానో పట్టి ఇస్తావు నువ్వు అంటే. వాడు అన్నమాట నిజమే ఆ టైంలో, కానీ డబ్బు చూసిన తర్వాత వాడికి ఆకర్షణ కలిగింది. ఎవడికి వాడికి, వాడికి ఆ డబ్బు పట్ల అంత ఆకర్షణ ఉందని తెలియదు వాడికి. డబ్బు పట్లే, కానీ డబ్బు చూసి ఆగ్రహం. నువ్వు దేవుని కుమారుని అంటున్నావు. ఈ దేవుని కుమారుని 2 రోజుల్లో 30 రూపాయలకి నన్ను పట్టి నా శరీరం ఎక్కడ దాక్కుందో అక్కడ పట్టిస్తావయ్యా నువ్వు 30 రూపాయలు లంచానికి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన మీద కోపం మేచి అవ్వటం కాదు, ఆయన మీద కోపం మేచి అవ్వటం కాదు, అంటే నీకు ఆ బలహీనత లోపల ఉందని చెప్పడం. ఆ బలహీనతలు కూడా ఈశ్వరుడు మళ్ళీ కెదుగుతాడు. మీరు బురదన్న చెరువులో రాయండి, లోపల బురద ఉంటే పైకి వస్తుంది, లోపల బురద లేకపోతే పైకి రాదు. అంటే వాడికి ఆ కాంక్ష ఉన్నట్టు వాడికి తెలియదు, ఆ టైం వస్తేనే కానీ. అంచేది వాడికి 2 రోజుల లోపల 30 రూపాయలకి నువ్వు స్వాధీనం అయిపోయి నా శరీరం ఎక్కడ దాక్కునుందో నువ్వు పట్టిస్తావు అంటాడు. అంటే ఆ బలహీనత వాడికి ఉంది, కానీ వాడికి ఉన్నట్టు వాడికి తెలియదు. వాడికి ఉన్నట్టు వాడికి మనకు కూడా అంతే, మనకు అన్ని బలహీనతలు ఉండొచ్చు కానీ ఉన్నట్టు తెలియకపోవచ్చు. కానీ చావు టైంలో కెలిపిస్తాడు ఒకసారి, మన ప్రాణం పోయేటప్పుడు ఏ బలహీనత ఏ ఇష్టాలు ఉన్నాయో మనకు అది కెలిపిస్తాడు. అందులో కొన్ని ఇష్టాలు ఎక్కువ ఉండొచ్చు, సరిగ్గా ఆ తలంపులు అలా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి ప్రాణం పోయేటప్పుడు చెబుతున్నాను. ఈ మనసు అలా చూస్తూ ఉంటుంది ఏది తలంపుల్ని. మన అందరికీ ఏదో రోజున చావు వస్తుంది కదా, అప్పుడు గుర్తు కోసం చెప్తున్నాను. ఈ సహస్రాలు ఇక్కడున్న తలంపులు స్టోర్లు ఇక్కడ ఉంటాయి. ఓ తలంపు ఇక్కడికి వస్తుంది, మళ్ళీ విత్డ్రా అయిపోతుంది, 2 తలంపులు మనకు రావు చూడండి. ఏదో తలంపు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏదో తలంపు వస్తుంది. అన్ని తలంపులు ఒకసారి రావు. ఆ ప్రాణం చని ప్రాణం పోయేటప్పుడు ఇక్కడున్న తలంపు ఇక్కడికి వస్తూ ఉంటుంది, మళ్ళీ హార్ట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ హార్ట్ కేవ్లో ఉంచి ఇక్కడి నుంచి వస్తుంది. అంటే ఫిజికల్ హార్ట్ వేరు, స్పిరిచువల్ హార్ట్ వేరు. ఫిజికల్ హార్ట్ ఏమో ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ స్పిరిచువల్ హార్ట్ రైట్ సైడ్ ఉంది. అదేమో తలంపు వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాడికి ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు, బ్రెయిన్లోకి వచ్చినప్పుడు సడన్గా వెళ్ళి మైండ్ని దాన్ని పట్టుకుంటుంది. మైండ్ దాన్ని పట్టుకున్న వెంటనే గాడ్ జెండా ఊపిన వెంటనే డ్రైవర్ బండి ఎలా వదిలేస్తాడు. ఈ మైండ్ వెళ్ళి దాన్ని ఆ తలంపును పట్టుకున్న వెంటనే గాలి ముక్కులో ఉన్న గాలి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి గాలి నోట్లోంచి వెళుతుంది, కొంతమంది కళ్ళల్లోంచి వెళుతుంది, కొంతమంది తలకాయలోంచి వెళుతుంది, కొంతమంది ఇంకా కింద ఆర్గన్స్లోంచి ఆసనంలోంచి అటు రకరకాలుగా ప్రాణం వెళుతుంది. కొంతమందికి చూడండి ఆ ప్రాణం పోయినప్పుడు కన్ను ఇంత పెద్ద అయిపోతాయి, ప్రాణం పోయినప్పుడు కళ్ళు ఇంత పెద్ద అయిపోతాయి. కొంతమందికి అలా అంటారు, అంటే నోట్లోంచి ప్రాణం పోయింది అనుకోండి, ఇలా ఉంటుంది ఈ నోరు అలా అయిపోతుంది. కొంతమందికి నోట్లోంచి బయటకు వెళ్ళదు, ఏదో మొత్తం మీద బాడీలోంచి తప్పుకోవాలి కదా ప్రాణం. కొంతమందికి ఏమో కళ్ళల్లోంచి వెళుతుంది, కళ్ళు ఇంత పెద్ద పెద్ద. మీరు అబ్జర్వ్ చేయొచ్చు సరిగ్గా ప్రాణం పోయే టైంలో అక్కడ ఉంటే మీకు ఆ ప్రాణం ఎలా బయటికి తప్పుకుందో మీకు తెలుస్తుంది. కొంతమందికి ఈ భ్రూ మధ్యంలోంచి వెళుతుంది, కొంతమంది కింద అవయవాల్లోంచి కూడా వెళుతుంది ఎక్కువ, కొంతమందికి నోటి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళుతుందో చెప్పలేము. ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు ఏదో అవయవం ద్వారా బయటికి వెళుతుంది. అంటే నీకు బాగా ఇష్టమైన తలంపులు మనసు పట్టుకున్నాక ప్రాణం బయటకు వస్తుంది, కానీ ఈ లోపల తొందరగా రాదు, బయటకు రాదు. అది క్యాచ్ చేసింది అక్కడే, నీకు రీబర్త్ అనేవాడు. ఒక ఉద్యోగస్తుని ఇక్కడి నుంచి నరసాపురం ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, నరసాపురం ట్రాన్స్ఫర్ చేయాలి నిన్న అయ్యాకే భీమవరానికి వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. అలాగే మన ప్రాణం పోయేటప్పుడు కూడా నెక్స్ట్ బర్త్ ఎప్పుడో నిర్ణయించారు. ఆ టైం మన ప్రాణం పోయేటప్పుడే నెక్స్ట్ బర్త్ నిర్ణయం చేసేసి దానికి టైం 4 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, అది చెప్పలేం మనం. ఆ డ్యూరేషన్ చెప్పడం కానీ జడ్జిమెంట్ ఇక్కడే ఇచ్చేస్తారు. ప్రాణం పోయినప్పుడే నెక్స్ట్ బర్త్లోకి మనం ఎక్కడ వెళ్ళాలి అని. ఇదంతా ఎవడికి, జీవుడికి, దేహాభిమానం ఉన్నవాడికి. జ్ఞానికి ఏం అక్కర్లేదు, జ్ఞానికి అసలు వాండరింగ్ లేదు కదా, అక్కర్లేదు వాడికి. వాడు ఇక్కడికి వాడికి జ్ఞానికి గోయింగ్ కమింగ్ ఉండదు. అంచేత నీకు ఆ గోయింగ్ కమింగ్ లేని స్థితిలోనూ మరణానంతరం పొందలేవు. ఇప్పుడే పొందాలి అంటే శరీరంలో ప్రాణం ఉండగానే దాన్ని పొందాలి. ఇక్కడ ఈయనేం చెబుతున్నాడు, ఇక్కడ సన్యాసం అనేది కేవలం మనసుకు శరీరానికి సంబంధం లేదు, ఈ బంధము మోక్షం అనేది కూడా మన వ్యవహార మనస్సుకు సంబంధించినయే. నువ్వు అభివృద్ధిలోకి వచ్చిన నీ మనస్సే కారణం, నువ్వు పాడైపోయిన నీ మనస్సునే మనస్సే కారణం. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే, నీ మనస్సు శాంతిగా ఉంటే, నీ మనస్సు సుఖంగా ఉంటే ప్రపంచం అంతా విరోధులైతే నీకు నష్టం ఏమిటి? నీకు ప్రపంచం అందరూ విరోధులే, అయితే నీకు నష్టం ఏంటి? వాళ్ళు చేసేది ఏమి లేదు. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు, నీ మనస్సు నీకు సుఖంగా ఉన్నప్పుడు, నీ మనస్సు నువ్వు చెప్పినట్టు నువ్వు వింటంటే ప్రపంచం అంతా నీకు విరోధులుగా ఉన్నా కానీ నీకు వచ్చిన నష్టం ఏమి లేదు. నేను బంధించేది నీ మనస్సు, నీకు మోక్షం కలగజేసేది నీ మనస్సు, నువ్వు పాడైపోవడానికి నీ మనస్సు కారణం, నువ్వు అభివృద్ధిలోకి రావడానికి నీ మనస్సు కారణం, అన్నీ కారణమే. అయితే ఇది మాయే. ఇప్పుడు మేమేం చెబుతున్నాం, మేమేం చెబుతున్నాం, బంధము మోక్షము బంధము మోక్షము అని చెబుతున్నాం. చైతన్యములో బంధము లేదు, మోక్షము లేదు. ఈ టీచింగ్ అంతా చెప్పి మళ్ళీ ఇదంతా మాయని చెబుతున్నారంటే శంకరాచార్య వారి గారిని అడిగారు. ఓ పక్కన చెబుతున్నారు టీచింగు, ఇది మాయని చెబుతున్నారు టీచింగు, దీనికి ఏంటి ఇలా చెబుతున్నారని ఆచార్యుల వారిని అడిగారు. ఆచార్యుల వారికి తెలుగు మనిషికి మెదడు ఇక్కడ బ్రెయిన్లో ఉంటుంది. అంటే మైండ్కి సీట్ బ్రెయిన్, మైండ్ బ్రెయిన్లో ఉంటుంది, తెలివితేటలు కూడా బ్రెయిన్లోనే ఉంటాయి. అలా మామూలుగా ఆచార్యుల వారికి శరీరం అంతా తెలివితేటలే, కాళ్ళు చేతులు పొట్ట అన్నీ తెలివితేటలే. ఏమని అడిగారంటే ఆచార్యుల వారిని, మరి చెప్పి ఇదంతా మాయే అంటున్నారు, అది మీరు చెప్పి టీచింగ్ కూడా మాయే కదా అని అడిగితే ఏం చెప్పాడంటే మాయే అన్నాడు. మాయని చెప్పి ఈ బంధము మోక్షము ఆ చైతన్యంలో ఏమి లేవంటున్నారు, మళ్ళీ ఇక్కడ టీచింగ్ వచ్చేప్పుడు అన్నీ చెబుతున్నారు అని ఆచార్యుల వారిని అడిగితే ఆచార్యుల వారు చెప్పిన చెప్పినప్పుడు వండర్ఫుల్ రిప్లై. ఆచార్యుల వారు ఏం చెప్పారండి దానికి, నీకు స్వప్నం వస్తుంది, నీకు స్వప్నం వస్తుంది. అప్పుడు నీ స్వప్నం మెలకువలో వస్తుందా నిద్రలో వస్తుందా? స్వప్నం మెలకువలో వస్తుందా నిద్రలో వస్తుందా? నిద్రలో స్వప్నం వస్తుంది, మెలకువలో స్వప్నం రాదు, నిద్రలో స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో నీకు ఏదైనా సింహం కానీ పెద్ద సర్పం కానీ లేదా పెద్ద పులి కానీ నీకు స్వప్నంలో వచ్చిందనుకో, వచ్చి నీ మీద పడినట్టు సర్పం కానీ ఓ పులి కానీ నీ మీద పడినట్టు వచ్చిందనుకో స్వప్నంలో, నీకు భయం కలుగుతుంది. ఆ స్వప్నంలో నీకు భయం కలుగుతుంది, నీకు అది వచ్చినట్టు, ఆ పులి వచ్చినట్టు నీకు భయం కలుగుతుంది, లేదా పెద్ద పాము వచ్చి నీ మీద పడిపోతే స్వప్నంలో నీకు భయం కలుగుతుంది. ఆ భయం వల్ల నీకు వెంటనే మెలకు వస్తుంది, నీకు వెంటనే మెలకు వస్తుంది. ఆయన ఏం చెప్పేదంటే, నీకు స్వప్నంలో వచ్చిన పులి నిజమా అబద్ధమా? అబద్ధమే. నీకు మెలకు వచ్చిన మాట నిజమా అబద్ధమా? నిజమే. నా టీచింగ్ అంతా అబద్ధమైనా నీకు మెలకు, నీ మేలుకొలుపు తీసుకొస్తుంది. ఎంత అందంగా ఉందో చూడండి. నా టీచింగ్ మామూలుగా అబద్ధం కదా నీకు అనిపించినా, అబద్ధమైన పులి నీకు మెలకు తీసుకొచ్చింది. అలాగే నా టీచింగ్ కూడా నీ హృదయంలో మిమ్మల్ని ప్రవేశపెడుతుంది. అది లై అయినప్పటికీ మీ హృదయంలో మీరు లయించడానికి, ఐక్యం అవటానికి, అది ఐక్యం అవటానికి అసలు నువ్వు నేను అనే భేద బుద్ధి ఏమీ లేదు. అది అవిద్యలోంచి వస్తుంది. ఏదంటే అది వస్తుంది, అవిద్యలోంచే వస్తుంది. అవిద్యలోంచి నువ్వు నేననే భేద బుద్ధి వస్తుంది. అసలు చైతన్యంలో నువ్వు నేను అనే మాటలకు అర్థం లేవు అసలు, రెండు కూడా. అలాగే బంధము, బంధం ఎలా ఉంటుందో మోక్షం ఎలా ఉంటుందో దానికి తెలియదు ఎవరికి, చైతన్యానికి. అది ఎప్పుడు బంధము లేదు, అంటే దానికి మోక్షం గురించి కూడా ఆలోచన లేదు. ఈ బంధము మోక్షము ఈ మనస్సుకి సంబంధించిన మాటలే, మన వ్యవహారానికి సంబంధించిన మాటలే. అది చైతన్యానికి దీనికి ఏమీ సంబంధం లేదు. అసలు సూర్యుడికి చీకటి ఎలా తెలియదో అలాగే చైతన్యానికి చావు పుట్టుకలు కూడా తెలియదు. నీవు శరీరంలో ఉండగా ఇప్పుడు నీ శరీరంతో, నీ మనస్సుతో, నీ అహంకారంతో, మమకారంతో ఎలా తాదాప్యం పొందుతున్నావో, లోపలటువంటి సద్వస్తువుతోటి ఆ సత్య వస్తువుతో ఆ ట్రూత్ తోటి నీకు తాదాప్యం కనుక వస్తే, చావు పుట్టుకలు లేని సద్వస్తువుతో నీకు తాదాప్యం కనుక వస్తే, శరీరం ఉన్నా నీకు లాభం లేదు, శరీరం పోయినా నష్టం లేదు. ప్రపంచం కనిపిస్తున్నా లాభం లేదు, ప్రపంచం కనిపించకపోయినా వచ్చే నష్టం ఏమి లేదు. అంటే శరీరం ఉండగా మనం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే చైతన్యంతో తాదాత్మ్యం, హృదయంలోని సద్వస్తువుతో తాదాత్మ్యం రావాలి. తాదాత్మ్యం వచ్చినప్పుడు వాడిని జీవన్ముక్తులు అంటాడు పరిభాషలో. ఏమంటాడు? వాడిని జీవన్ముక్తులు అంటారు. అంటే వాడికి శరీరం ఉండగానే వాడి ముక్తి సుఖం ఎలా ఉంటుందో, మోక్ష సుఖం ఎలా ఉంటుందో వాడికి తెలుస్తుంది. ఆ మోక్ష సుఖం ఎలా ఉంటుందో వాడికి తెలిసాక వాడు దేనికి ఆకర్షించబడ్డాడు, దేనికి వాడు ఆకర్షించబడ్డాడు. అంటే ఆకర్షణ వచ్చాక కంట్రోల్ చేసుకోవడం కాదు, అది ఆకర్షణ రాదు. వాడు దేని మీదకి వాడికి అట్రాక్ట్ చేయదు, లోకంలో ఏ విషయం కూడా అట్రాక్ట్ చేయదు. జ్ఞానికి ఈశ్వరుడితో తాదాత్మ్యం ఉంటుంది. ఈశ్వరుడు తెలియకుండా ఏమీ జరగదని ఆయనకు తెలుసు. అయితే భగవంతుతో మనం ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాం, ఏమంటే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని చెబుతాం అనుకోండి, సరే అంటారు. లేకపోతే పలానా వారు చనిపోయారంటే అని చెబుతారు అనుకోండి, సరే మాట్లాడు. ఆ సరే అంటే ఏంటో మనకు తెలియదు. సరే కానీ పలానా వారు పలానా ఇంట్లో చనిపోయారని సరే వాళ్ళే అదృష్టవంతులు. ఏం చేదంటే మనం తొందరగా వాళ్ళని మర్చిపోలేము, వాళ్ళు మనల్ని తొందరగా మర్చిపోతారు. అస్తమాన జ్ఞాపకం వస్తే కదా మనకు దుఃఖం వస్తుంది. తలంపు దుఃఖం ఎలాగొస్తుంది? ఇక తలంపు రూపంలో వస్తుంది. మనకంటే చనిపోయిన వాళ్ళు అదృష్టవంతులే. ఏం చేద్దాం, చనిపోయిన వాళ్ళు మనల్ని తొందరగా మర్చిపోతారు. వాళ్ళు మన ఇంట్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు తిరిగారు కదా, ఈ జ్ఞాపకాలు వస్తాయి. ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా మళ్ళీ మనకు దుఃఖం వస్తుంది. అంచేత వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అదృష్టవంతులే. మనకి ఎందుకు అదృష్టవంతులు? వాళ్ళు మనం తొందరగా మర్చిపోలేము, వాళ్ళు మనం ఒక 2-3 నెలలు కంప్లీట్గా మర్చిపోతారు. ఆ మరుపు వల్ల వాళ్ళకి దుఃఖం పోతుంది. మరుపు వల్ల అంచేత మనకంటే వాళ్ళు అదృష్టవంతులే చనిపోయిన వాళ్ళు అని అనేవారు, అనేవారు. అంచేత సన్యాసం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. పని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పారిపోక్కర్లేదు. పనికి జ్ఞానానికి విరోధం లేదు, పనికి జ్ఞానానికి విరోధం లేదు. అంచేత నువ్వు బయట నీ శరీరం ఏ పని మీద భూమి మీదకి వచ్చిందో ఆ పని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుడు నీ ద్వారా చేయిస్తాడు, భగవంతుడు నీ ద్వారా చేయిస్తాడు. అంతవరకు ఆడి పనికి వస్తాడు, ఆడు కూడా దాటి వెళ్ళిపోవాలి. నువ్వు ఏమండి, భగవంతుడిని కూడా నువ్వు దాటి వెళ్ళిపోవాలి. నీ శరీరం ద్వారా ఏ పని ఉందా పని మీద అర్జున నువ్వు యుద్ధం చెయ్యాలి. నీకు ఇష్టం ఉన్నా చెయ్యాలి, ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఇష్టంతో చేసి నువ్వు ఎలాగైనా చెయ్యాలి. కాబట్టి ఇష్టం లేకుండా చేస్తే పాత వాసనలు అలా ఉంటాయి, మళ్ళీ కొత్త వాసనలు వచ్చి కలిస్తే టెండర్ చేసు. ఇష్టం ఉండి చేస్తే పాత అప్పులు అన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. ఇక్కడ అర్జునుడితో నీకు నీ దేహంలో దేహ ప్రారంభంలో ఒక పని నియమించబడి ఉంటే అది నువ్వు చేయవలసి ఉంది. నువ్వు తప్పించుకుందావన్నా తప్పించగలవు, కానీ అంతర్ముఖం చేయటం మటుకు నీ చేతిలో ఉంది, నీ సాధన చేతిలో ఉంది. అంతర్ముఖమైనప్పుడు నీకు ఇంకా పని బాధ అనిపించదు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నీ మనస్సు కనుక అంతర్ముఖమైతే లోచూపు కనుక కలిగితే నీకు ఆ వ్యాపకాలు నేనేం బాధపడ్డావు, నువ్వు ఇంట్లో చేసుకునే పని నేనేం బాధపడ్డది. ఎప్పుడు మనసు లోచూపు కలిగితే, దానికి అంతర్ముఖం అయితే మనసుకు లోచూపు కలిగితే నువ్వు ఇంటికాడ చేసే పని కూడా నేనేం బంధింపబడవు. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ఇష్టం లేకపోయినా చెయ్యాలి కాబట్టి ఇష్టంతో చేసే, ఇష్టం లేకపోయినా చెయ్యాలి కాబట్టి ఇష్టంతో చేయి. అయిష్టంతో చేస్తే నీకు పూర్వ జన్మలు తీసుకొచ్చే సంస్కారాలు పెరుగుతాయి. అది దేహ ప్రారంభం సంబంధించినంతవరకే దేవుణ్ణి నిన్ను ముట్టుకునేది, దేవుణ్ణి నిన్ను నడిపేది. ఆ లోచూపు నీకు ఈశ్వరు గురువు అనుగ్రహం వల్ల వస్తే ఏది లోచూపు కనుక నీకు ఆ గురువు అనుగ్రహం వల్ల కనుక లోచూపు వస్తే నీకు అంతర్ముఖం అయితే ఆ వ్యాపకం నిన్ను ఏం ముట్టుకోదు. ఆ లో ఇంటికాడ చేసే పనులు నిన్ను ఏమీ బంధించవు. అప్పుడు చేసినా చేయని వాడితో సమానం. ఏంటది చేసినా మనస్సు కనుక లోచూపు కలిగితే పని చేసినా చేయని వాడితో సమానం. ఏం చేత వాడికి లోచూపు కలిగితే లోచూపు కలిగి కొద్ది దేహాభిమానం, దేహమునైన తలంపు తగ్గిపోతుంది, దేహాభిమానం తగ్గిపోతుంది. తర్వాత ఇంకో రహస్యం ఉంది, మనం మాట్లాడేటప్పుడు మన మన భక్తిని, మన జ్ఞానాన్ని, మన సాధనని పూజ గదికే పరిమితం చేయకూడదు. ఆ పూజలో ఉన్న 10 నిమిషాలు పరిమితం చేయకూడదు. మనం మాట్లాడే విధానంలో, ఆ పని చేసే విధానంలో దేహాభిమానం పెరగకూడదు. దేహము నేనని ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మిగతాన్ని మర్చిపోయినా పర్వాలేదు. డే టు డే లైఫ్లో అస్తమాన పూజ గదిలో కూర్చోం కదా, సమాజంతో సంబంధం తప్పించుకోలేము. ఎంత ఇష్టం లేకపోయినా సమాజంతో సంబంధం తప్పించుకోలేము. ప్రపంచంతో సంబంధం ఎక్కడ తప్పించుకుంటాం, ఇష్టం లేకపోయినా సమాజంతో సంబంధం, ఈ కుటుంబ సభ్యులతో కూడా ఎంతో కొంత సంబంధం ఉంటుంది, అది తప్పించుకోలేము. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడే మాటల పద్ధతిలో, నువ్వు జీవించే జీవితం పద్ధతిలో, శరీరం ఉన్నని చెప్పి జీవించాలి కదా, ఆ జీవించే పద్ధతిలో దేహాభిమానాన్ని తగ్గించుకుంటారా, ఇంతకంటే పెద్ద సాధన ఏమి లేదు. వచ్చాక దోణ కట్టాడు కట్టేసినట్టు నువ్వు ఎక్కడ అలా ఉండక్కర్లేదు. ఆ దేహాభిమా దేహం ఉండి అని నువ్వు నీ ఎక్స్ప్రెషన్లో, నీ ఎక్స్ప్రెషన్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అస్తమాన గదిలో కూర్చుంటాం, పూజ గదిలోనే. ప్రపంచం అంతా ఈశ్వరుడిదే, ప్రపంచం మీది కాదు నాది కాదు, ఈశ్వరుడిదే. అంచేది నువ్వు దేహము లేన తలం పందరకం ఉంది, మన అందరికీ శవబుద్ధి ఉంది, శవబుద్ధి లేదు. నీ మాట్లాడే విధానంలో, పనిచేసే విధానంలో, ఆలోచన విధానంలో నువ్వు తొందర పడవద్దు, కంగారు పడవద్దు, పరుగు పరుగును వెళ్ళిపోక్కర్లేదు. అబ్రహం లింకన్ చెప్పినట్టు, ఐ ఆమ్ స్లో వాకర్, నేను స్లోగానే నడుస్తాను కానీ స్పీడ్గా వెళ్ళను. స్లోగా నడిచిన రైట్ డైరెక్షన్ విడిచిపెట్టను, ఐఎమ్ ఏ స్లో వాకర్, నెమ్మదిగానే నడుస్తాను కానీ రైట్ డైరెక్షన్, డైరెక్షన్ మట్టుకు రైట్లో వెళతాను. అంచేది నువ్వు చేమలాగే నడువు కానీ వెళ్ళవలసిన డెస్టినేషన్ మర్చిపోకు, డైరెక్షన్ మర్చిపోకు. ఆమె స్లో వాకర్, నువ్వు స్లోగానే నడు, పరిగెత్తిగా పరిగెత్తిగా వెళ్ళక్కర్లేదు. నీ డైరెక్షన్ కరెక్ట్గా ఉందా, నీ జీవిత విధానం కరెక్ట్గా ఉందా అని నువ్వు చూసుకుంటూ ఉండాలి. నువ్వు స్పీడ్గా వెళ్ళిపోక్కర్లేదు, స్లోగా వెళ్ళిపోయినప్పుడు నెమ్మదిగా 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 ఆ మనస్సును మచ్చుకు చేసుకో అంటాడు కృష్ణుడు భగవంతుడు. నువ్వు తొందర తొందర పడితే ఎదురు తిరుగుతున్నది, నీకు ఎదురు తిరగకుండా స్లోగా దానికి నచ్చ చెప్పి, నేను మీకు ఎలా టీచ్ చేస్తున్నారో, మీరు నాకు ఎలా టీచ్ చేస్తున్నారో, మీ మనసు మీకు, మీ మనస్సుకి మీరు నచ్చ చెప్పి దాన్ని స్లోగా స్లోగా స్వాధీనం చేసుకో. దాన్ని శనైహి 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 అంటాడు కృష్ణుడు అర్జునుడితో, నెమ్మదిగా 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 అండి. దీని అబ్రహం లింకన్ కూడా చెబుతాడు, ఆమె స్లో వాకర్, నేను నెమ్మదిగానే నడుస్తాను, తొందరగా పరిగెట్టుకుని వెళ్ళను కానీ రోడ్డు తప్పను, డైరెక్షన్ తప్పను, డెస్టినేషన్ తప్పను. డెస్టినేషన్ మర్చిపోకూడదు మనం, అది అది గుర్తుపెట్టుకోవాలి. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, పరుగు పరిగిన వెళ్ళక్కర్లేదు. రాంగ్ డైరెక్షన్లో తప్పుడు దారిలో పరిగెట్టుకెళ్ళినా సుఖం లేదు కదా, నువ్వు రైట్ డైరెక్షన్లో వెళ్ళి స్లోగా వెళ్ళినా ఇబ్బంది లేదు. అంచేది నువ్వు మీరు దేవాలయాలకి వెళ్ళమని ఇటువంటి మాటలు ఎక్కువ చెప్పరేంటని ఎవరు అడుగుతున్నారు. కాశీళ్ళు రామేశ్వరమేళ్ళు ఇటువంటి మాటలు చెప్పవు, ఈ ఆత్మవిచారణ గొడవేంటి, నేను ఎవరిని గొడవేంటి, కాశీళ్ళు రావయా రామేశ్వరరా లేదా గోకర్ణం వెళ్ళరా, ఇటువంటి మాటలు చెప్పకుండా ఈ గొడవ ఏంటండి అస్తమాన్ అన్నాడు. ఎవరు ఎవరు భగవాన్ అడుగుతున్నారు. భగవాన్ ఏమంటున్నారండి, నీ దేహ ప్రారంభంలో నువ్వు కాశీ వెళ్ళవంటే వెళతావు నేను వద్దనను మాట. ఇప్పుడు మీ శరీరం ప్రారంభాన్ని బట్టి మన దేశంలో అనేక 1000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో 110 కోట్లు ఉన్నారు జనం. ఈ అనేక 1000 కుటుంబం మీరు పర్టికులర్గా మనం ఆ కుటుంబంలోనే పుట్టడానికి కారణం ఏంటి? భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇవి 1000 కుటుంబాలు ఉన్నాయి, పర్టికులర్గా ఆ కుటుంబంలో నువ్వు ఎందుకు పుట్టావు? ఎందుకు పుట్టావు? అది ఈశ్వరుని అన్నా, అది ఈశ్వరుని నేను. దేహానికి సంబంధించినంత వరకు అది నువ్వు కాశీ వెళ్ళాలా వెళ్ళకూడదా, లేదా రామేశ్వరం వెళ్ళాలా, నీ ప్రారంభం ఉంటే వెళతావు. నీ దేహ ప్రారంభంలో వెళ్తారు. నేను కాశీ వెళ్ళకూడదని రామేశ్వరం వెళ్ళకూడదని ఎప్పుడు అనుకోలేదు. అసలు వెళ్ళాలనే తలంపు నాకు రాలేదు. ఇంకా నా దేహ ప్రారంభం లేదు, అది నా దేహ ప్రారంభం లేదు అని ఎక్కడికి వెళ్ళలేదు. ప్రపంచంలో భారతదేశంలో పుట్టిన ప్రతి మహర్షి ప్రతి మహాత్ముడు ఏ మతస్థులైనా కాశీ దర్శనం చేస్తారు కాశీ. కానీ రమణ మహర్షి గారు ఎప్పుడు ఆయన జీవితంలో కాశీ వెళ్ళాలనే తలంపు రాలేదు. అది విశేషం కాదు, నా దేహ ప్రారంభంలో ఏ యాత్రకి వెళ్ళవలసిన లేదు వెళ్ళలేదు. అది కాదు అయ్యా, నేను కాశీ వెళ్ళొద్దు రామేశ్వరం వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు. నీ ప్రారంభం ఉంటే వెళ్ళిపోవు, నీ దేహ ప్రారంభం ఉంటే వెళతావు. ఎవరైనా వచ్చి ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోమంటారా వద్దని అడిగారు భగవాన్, అది చేసుకోమని చెప్పేవారు కాదు, వద్దని చెప్పేవారు కాదు. నీ దేహ ప్రారంభంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది, నీ దేహ ప్రారంభంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీకు పెళ్లి ప్రారంభం లేకపోతే అవ్వదు, పెళ్లి ప్రారంభం ఉంటే నేను చేసుకోవద్దనే జరిగిపోతుంది. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దేహం నడుస్తూ ఉంటుంది చనిపి శ్మశానానికి వెళ్ళే వరకు. కొంతమంది రోజు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, వందేడిపో చూస్తారు అది ఏ రోజు చూసినా ఎక్కడికి వెళుతున్నారంటే హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, వందేడిపో చూస్తారు వాళ్ళు. అంటే ఏదో రోగం పీడిస్తూ ఉంటుంది కానీ చచ్చిపోరు. అంటే వాళ్ళ జీవితంలో ఏ అనుభవాలు పొందాలో అనుభవాలు పొందే వరకు ప్రాణం పోదు వాళ్ళకి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే అది కాదు, నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే జరుగుతుంది. కొంతకాలం నువ్వు ధనం అనిపించవచ్చు, ఇంకొంతకాలం భగవాన్ అనుకోరు. అప్పుడేమో ఆకలి బాధ, ఇప్పుడు అజీర్తి బాధ దేహానికి. ఆ స్కందాస్ అది విరూపాక్ష గోలో ఉన్నప్పుడు, స్కందాస్యంలో ఉన్నప్పుడు ఆకలి బాధ. పొద్దున ఒకటే భోజనం, పొద్దున భోజనం మూడింటికి వచ్చేది. ఎవరు భిక్ష చేసి తెచ్చేవారు, అప్పుడేం బాధ. ఇప్పుడు ఆశ్రమం పెట్టాక అజీర్తి బాధ వచ్చింది, అప్పుడేమో ఆకలి బాధ, ఇప్పుడు ఏదైనా బాధే. ఆకలి ఎంత బాధో అజీర్తి బాధ, అప్పుడు ఆకలి బాధ, ఇప్పుడు అజీర్తి బాధ. తిండి ఎక్కువైపోతుంది ఇప్పుడు ఆశ్రమం పెట్టాక, ఇప్పుడు అజీర్తి బాధ. అంటే దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది ఇలా ఉంది. చాలామంది చూడండి, ప్రారంభంలో ధనవంతులు పేదవాళ్ళు అవుతారు, పేదవాళ్ళు ధనవంతులు అవుతారు. టైం ఎంత అయింది చెప్పు. నరసాపురాణ కార్యక్రమాలు ఎంత అయింది, ఇంకో 10 నిమిషాల్లో చెప్పు. ఇప్పుడు దేహ ప్రారంభం, అది ప్రారంభాన్ని నువ్వు కాశీ వెళ్ళవలసిన ప్రారంభం ఉంటే వెళ్ళిపోతావు, నువ్వు రామేశ్వరం వెళ్ళవలసిన ప్రారంభం ఉంటే వెళ్ళిపోతావు. అది కాదు ఆయన చెప్పేది, నువ్వు కాశీ వెళితే వెళ్ళు, రామేశ్వరం వెళితే వెళ్ళు. నీ ప్రారంభంలో నీకు వెళ్ళవలసిన ప్రారంభం లేకపోతే నువ్వు వెళ్ళు, నేను చెప్పేది అది కాదు. అంతర్ముఖం అవటానికి కాశీ వెళితే వెళ్ళినా లేకపోతే మానేశ్వరం అంతర్ముఖం అవటానికి ప్రయత్నం చేయి. మనస్సుని నువ్వు కాశీలో ఉన్నా భీమవరంలో ఉన్నా నువ్వు మనస్సును అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేయి. నీ మనసుకి లోచూపగల చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు బాహ్య ప్రారంభం నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నది ఏమీ చేయదు. నేను నువ్వు దారిద్ర్యంలో ఉన్నది అంటుకోదు, నువ్వు సంపదలో ఉన్నాను అంటుకోదు, భాగ్యంలోనూ నేను అంటుకోదు. తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పావర్టీ అంటే పావర్టీ కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది. అంటే పావర్టీలో ఉన్నప్పుడు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటే పావర్టీ కూడా వస్తుంది నీకు. అంటే అది కాదు ఇక్కడ ముఖ్యం. దేహ ప్రారంభంలో ఎలా ఉంటే అలా జరిగిపోతుంది. ఆ ప్రారంభం కూడా దేహం ఎంత నిజమో ప్రారంభం కూడా అంతే నిజం. కానీ నువ్వు ఎక్కడున్నా కాశీలో ఉన్నా భీమవరంలో ఉన్నా నీ మనస్సును అంతర్ముఖం చేసే ఫ్రీడమ్ మటుకు నీకుంది. ప్రారంభం మటుకు ఈశ్వరుడు నడిపిస్తూ ఉంటాడు. నీ మనస్సును అంతర్ముఖం చేసే ఫ్రీడమ్ మటుకు ఉంది. మనసుకి అంతర్ముఖం చేయటానికి, అది లోచూపు కలగజేయటానికి, మనస్సుకి వైరాగ్యం నేర్పడానికి, మనసును అంతర్ముఖం చేయటానికి నువ్వు కొంత ప్రయత్నం చెయ్యి. అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చెయ్యి. ఈ తొందరగా బట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు. ఏంటి ఆహార తిండి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. నియమాలన్నింటిలోకి ఆహార నియమం చాలా మంచిది. నియమం అన్నింటిలోకి ఆహార అంటే శుచిగా ఉందని ఎక్కువ తినకూడదు. శుచిగా ఉన్నా శుచిగా ఉన్నా దేహానికి సరిపడే తీసుకోవాలి. అంటే దేహం కూడా మనకు గురివే. నీకు అన్నం తినేటప్పుడు చెబుతున్న దేహం సరిపోతుందని అక్కడికి ఆపు చేసే నువ్వు అక్కడికే. అంటే భోజనం పరిమితంగా ఉంటే నీకు సాధన బాగా సాగుతుంది, భోజనం పరిమితంగా ఉంటే నీకు ఆరోగ్యం దేహానికి సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది, నీ మానసిక ఆరోగ్యం నీ దేహానికి సంబంధించిన ఆరోగ్యం నువ్వు అంతర్ముఖుడు అవడానికి సహకరిస్తాయి, నువ్వు అంతర్ముఖుడు అవడానికి సహకరిస్తాయి. ఒకడు అడిగాడు, ఏమని అడిగాడంటే, భగవాన్ ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చానండి? వచ్చావు, ఎందుకు వచ్చావంటే దానికి కూడా కారణం ఉంది. నువ్వు శరీరంతో భూమి మీదకి రావటం వల్ల నీ మనసులో బలహీనతలు ఏమున్నాయో ప్రపంచం చెబుతుంది. ప్రపంచం నీ బలహీనతలను తీయదు, నీ బలహీనతలు ఏమున్నాయో ప్రపంచం చెబుతుంది. నీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నావు, అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖంలో మట్టి ఉంటే మట్టి చూపిస్తుంది కానీ మట్టిని తీయదు. ప్రపంచం నీకున్న బలహీనతలను చెబుతుంది, అలాగే స్కానింగ్ నీ రోగాలను చెబుతుంది. తర్వాత నువ్వు ఆ రోగాన్ని నివారించుకోవడం అనేది నీ చేతిలో ఉంది. అలాగే నీ బలహీనతలను ప్రపంచం చెప్పి వదిలేస్తుంది అంతే, కానీ ఆ బలహీనతలను పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని సాధన అంటారు. నువ్వు ప్రయత్నం చేసినది పోవయ్యి అంచేదండి, బరువైన రాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం, కాలపరిపక్వం స్వప్రయత్నం, కాలపరిపక్వం ఈశ్వర కటాక్షం, ఊరికే ఒక్కసారే కాదు. నువ్వు స్లోగా ప్రయత్నం చేసుకుంటే రావాలి, కంగారు పడకూడదు. తర్వాత కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు కాల రూపంలో ఉన్నాడు. నువ్వు చేసేది సిన్సియర్గా చేస్తే, నువ్వు చేసే పని సిన్సియర్గా కనుక చేస్తే ఈశ్వరుని దయ వస్తుంది. అప్పుడు ఎంత బరువైన బలహీనత లేకుండా బయటికి లాగ అవతార పడేస్తాడు. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు కొట్టుకుపోతాయి. అలాగే నీ లోపల ఎంత ఎన్నో వేల జన్మ నుంచి వస్తున్నటువంటి బలహీనతలైనా ఈశ్వర కటాక్షం వచ్చినప్పుడు బయటకు పోతాయి. ఎంత గడ్డిమేటైనా అగ్గిపుల్లకు లోకు, ఎంత గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకు. అలా ఈశ్వర అనుగ్రహం నీకు టచ్ చేసినప్పుడు హృదయంలో, అంటే గురువు యొక్క దయ నీకు వచ్చినప్పుడు ఈశ్వరుడు డైరెక్ట్గా నీకు వ్యక్తం కాడు, గురు రూపంలో వ్యక్తం అవుతాడు. ఈశ్వరుడు డైరెక్ట్గా వ్యక్తం కాడు గురు రూపంలో అంటే, మనం కుళాయి తిప్పుకుంటా ఉంటాం నీళ్ళు, మనం అక్కర్లేనప్పుడు కట్టేస్తూ ఉంటాం. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ గురువు ద్వారా నిన్ను ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆప్ చేయాలి. సడన్గా నీకు హృదయంలో ఆనంద సముద్రం ఉంది, హృదయంలో ఆనంద సముద్రం ఉంది, శాంతి సాగరం ఉంది. సముద్రంలో ఉన్నది ఉప్పు సముద్రం, అది అది ఏంటది, అది ఉప్పు సముద్రం. ఇది శాంతి సముద్రం, ఆనంద సముద్రం, కాంతి సముద్రం. గురువు ఆనందాన్ని ఒక్కసారి లేపేసి మీ సహస్రాన్ని తీసుకొచ్చేసాడు అనుకోండి, సడన్గా చచ్చిపోతారు. అంటే మీకు ఆనందం ఒక్కసారి వచ్చేసింది అనుకోండి, మీ శరీరం తట్టుకోలేక ప్రాణం వదిలేస్తుంది శరీరం. అయితే గురువు చేసే పని ఏంటంటే, లోపల మీ గురువు ఉన్న అంతర్యామిగా ఉన్నప్పటికీ స్లోగా అనుగ్రహిస్తాడు. ఏంటది, స్లోగా అనుగ్రహిస్తాడు మీకు ఆనందం కూడా స్లోగా తీసుకొస్తాడు. ఒక్కసారి ఏటిగట్టి తెగిపోయినట్టు వచ్చేది, కుళాయిలో నీళ్ళు ఎలా వస్తాయో అలా ఈశ్వరుడు గురువుని కుళాయి కింద ఉపయోగించుకుంటాడు. ఎంత నీరు రావాలి మనకు అవసరం లేనప్పుడు మళ్ళీ కుళాయి కట్టేస్తాం కదా. అదే నీ చైతన్య స్థాయి ఎప్పుడు పెంచాలి, ఎలా పెంచాలి, ఎలా చేయాలి అంటే, దెర్ ఇస్ ఎ డెస్టినీ ద షేప్స్ అవర్ హ్యాండ్స్. మీకు జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఈ సంఘటనల ద్వారా మీకు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, మార్పులు కూడా వస్తాయి. ఏంటది, మార్పులు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రమణ మహర్షి గారు ఎలా వచ్చారు అరుణాచలం, వాళ్ళ అన్నగారు ఏమన్నాడు, నీ బోటి వాడికి ఇంటికాడ పనేముంది, అయ్యో యువులా కనిపిస్తున్నావు, ఏ యువులా కనిపిస్తున్నావు అన్నాడు. కానీ అప్పటికే యోగి అయి ఉన్నాడని ఆయనకి తెలియదు. నువ్వు యోగి యువులా అప్పటికి యోగి అయిపోయాడన్న ఆయన చెప్పాడు, నేను మధురాయి నుంచి అరుణాచలం వచ్చాక కొత్తగా ఏమీ పొందలేదు, నేను పొందవలసింది ఏదో మదురాయిలోనే పొందాను. నువ్వు యోగివులాగా కనిపిస్తున్నావు, సన్యాసిలాగా కనిపిస్తున్నావు, నీ బోటి వాడికి ఇంటికాడ పనేముంది అన్నవాడు వాడు కాదు, అరుణాచలేశ్వరుడు. ఎవరు అరుణాచలేశ్వరుడు? అరుణాచలేశ్వరుడు అన్నాడు. మళ్ళీ ఈయనకు అరుణాచలం వెళ్ళాలన్న తలంపు కూడా అరుణాచలేశ్వరుడే. లోపలుండి పనిచేసేవాడు అరుణాచలుడు అరుణాచలేశ్వరుడు, బయట నుంచి మాటలు అనిపించేవాడు అరుణాచలేశ్వరుడు. అంటే దేవ ప్రారంభం పక్కన మాటలు వచ్చినాయి, ఆయన ఆ రోజున అక్కడ రావటం అలా జరిగింది. ఆయన జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు టైం వచ్చేసింది, అది టైము వచ్చేసింది. అంటే ఆయన ఇల్లు విడిచిపెట్టి అరుణాచలం వెళ్ళవలసినటువంటి టైం వచ్చింది. అలాగే బుద్ధుడికి కూడా అంతే, బుద్ధుడు కూడా దొంగచాటుగానే బయటకు వచ్చాడు కదా. అలాగే రమణ మహర్షి గారు కూడా దొంగచాటుగా, ఇల్లు విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది దొంగచాటుగానే బయటకు వెళ్ళారు, చెప్పకుండానే వెళ్ళారు, ఎవరితోటి చెప్పకుండానే వెళ్ళారు. ఈ మహాపరిత్యాగం చేసిన వాళ్ళందరూ కూడా. ఈ రమణ మహర్షి గారిని మాట్లాడిగారు, ఇప్పుడు స్నేహితుడు, చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు, 9వ తరగతిలో 10వ తరగతిలో. ఏమండి మీరు నాతో స్నేహంగా ఉండేవారు కదా, నేను అరుణాచలం వెళ్ళిపోతున్నాను ఎప్పుడు చెప్పలేదు, అది వెళుతున్నాను నాకే తెలియనప్పుడు నీకేం చెబుతాను, నేను వెళుతున్నాను అరుణాచలాన్ని వెళుతున్నాను నాకే తెలియనప్పుడు నీకేం చెబుతాను, ఉరికి అనుకున్నాం లెగిశాను, లేడికి లెగిసిందే పరుగు అరుణాచలం వచ్చాను. అసలు నాకే తెలియనప్పుడు నీకెలా చెబుతాను? అదే మీరు మరి అబద్ధం చెప్పి వెళ్ళావు ఎందుకు? నేను బుద్ధిమంతుడు అంటున్నారు కదా, మరి అబద్ధాలు ఎందుకు చెప్పావు? అబద్ధం చెబుతున్నానని నాకు తెలుసా? అది చెప్పించేవాడు వేరుగా ఉన్నాడు. అబద్ధం నేను చెబుతున్నానని తలంపు కూడా నాకు లేదు, అబద్ధం నేను చెబుతున్నానని తలంపు కూడా లేదు. అబద్ధం చెప్పడానికి నేనే ఉన్నాయి, చెప్పకపోవడానికి ఎవరన్నా. అప్పుడే ఈశ్వరుడు చేతిలో ఆయన పనిముట్టి అయిపోయాడు, ఈశ్వరుడు చేతిలో పనిముట్టి అయిపోయాడు, ఇన్స్ట్రుమెంట్ అయిపోయాడు. అబద్ధం చెబుతున్నానని తలంపు కూడా నాకు లేదు. నీకు అర్థమవుతుంది? అబద్ధం చెబుతున్నానే తలంపు అని వాడికి దోషం రావచ్చు, వాడికి నేను అబద్ధం చెబుతున్నానే తలంపు కూడా నాకు రాదు. ఏదో హయ్యర్ పవర్ చేయొచ్చు, ఇది ఒక హయ్యర్ పవర్ చేతిలో ఉన్నాము. అంటే ఇక్కడ ఏంటి, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాటలు మాట్లాడే మాటల్లో పోకిన ఎక్స్ప్రెషన్లో కానీ రిటర్న్ ఎక్స్ప్రెషన్ కానీ జాగ్రత్తగా ఉండాలి, అండ్ తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, బిహేవియర్ ప్యాటర్న్లో జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ స్టైల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ మెడిసిన్ బుక్స్లో చేస్తుంటారు, దెర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ మెడికల్ సైన్స్, దెర్ ఈజ్ మెడికల్ బుక్స్లో చెబుతారు, దెర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ మెడికల్ సైన్స్, డోంట్ ఎక్స్పెక్ట్ మెడికల్స్ ఫ్రమ్ మెడిసిన్, డోంట్ ఎక్స్పెక్ట్ మెడికల్స్. నీ జాగ్రత్త ఆరోగ్య విషయంలో నీ జాగ్రత్తలోనే ఉండాలి, కానీ డాక్టర్ గారు వచ్చి నేను బతికించేస్తారని అనుకోకు. డోంట్ ఎక్స్పెక్ట్ మెడికల్స్ ఫ్రమ్ మెడిసిన్. ఫుడ్, డైట్, లైఫ్ స్టైల్, ఫుడ్ లైఫ్ స్టైల్, తర్వాత బిహేవియర్ ప్యాటర్ను, బిహేవియర్, ఎక్సర్సైజ్, బిహేవియర్ ప్యాటర్ను, లైఫ్ స్టైల్, డైట్, ఇవన్నిటి విషయంలో తర్వాత టేక్ ఇట్ ఈజీ. కొంతమంది ఇంటికాడ ఏ సంఘటన జరిగినా సీరియస్గా తీసేసుకుంటారు, ఇంటికాడ ఏదో గొడవలు జరుగుతాయి కదంటే ఇంకా చాలా సీరియస్గా తీసేసుకుంటారు. ఇది ఇది మెటాఫిజిక్స్లో కాదు, మెడిసిన్ బుక్స్లో చెప్పాడు. టేక్ ఇట్ ఈజీ. ఏ మనిషి అయ్యాక జీవితంలో ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది. మీకంటే చిన్నవాళ్ళు మిమ్మల్ని అగౌరవపరచవచ్చు, మీకంటే వయసులో చిన్నవాళ్ళు మీ అగౌరవపరచవచ్చు. అప్పుడు అయ్యి బాబు నాకంటే చిన్నవాళ్ళు వీళ్ళేంటి అగౌరవంగా మాట్లాడుతున్నారంటే, నాకు వయసు వచ్చింది, వీళ్ళు నన్ను చాలా అగౌరవపరుస్తున్నారు, ఇంట్లో పాలెడికించు. కొంతమంది అంటూ ఉంటారు, మా ఇంట్లో నేను పాలెడికింది బతుకుతున్నాను, ఎప్పుడు వెళ్ళిపోతాను. వాడు వెళ్ళరాళ్ళు చెప్పి, వెళ్ళిపోయే వాళ్ళు చెప్పి వెళ్ళరు, కానీ అలా చెబుతూ ఉంటారు, ఇంటికాడ నన్ను పాలెడికని చూస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అలా అంటూ ఉంటారు. ఇంటికాడ అంటే ఆడు గౌరవం లేదు, నాకు ఇంట్లో గౌరవం లేదు, చాకరీ చేస్తున్నాను అలా అంటూ ఉంటారు. దీనికి మెడిసిన్లో ఏమని చెబుతారంటే, ఇంటికాడ నేను అగౌరవపరిచే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ సీరియస్గా తీసుకుంటే నీ శరీరంలో జబ్బులు పెరిగిపోతే టేక్ ఇట్ ఈజీ, డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ఈ విషయంలో దేహాన్ని కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని మెడిసిన్లో చెబుతా, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఫ్రమ్ మెడిసిన్. నీకు ప్రాణం పోతాడు వచ్చి డాక్టరే వచ్చి ఆ ప్రాణం ఆప్తి చేస్తాడు అనుకోకు. అంటే అయితే నీ ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కానీ డాక్టర్ల చేతిలో ఉందని అనుకోవద్దు. ఏదైనా రోగం ఉంటే వాళ్ళు మందు ఇస్తారు అంతవరకే, అంతేకాని మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కానీ డాక్టర్ల చేతిలో ఉందని అలా అనుకోవద్దు. అది ఏదైనా మెడికల్ సైన్స్లో చెబుతారు, దేర్ ఇస్ లిమిటేషన్స్ ఫర్ మెడికల్ సైన్స్, డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఫ్రమ్ మెడికల్ సైన్స్. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత రియాక్షన్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ఏదో మర్యాదగానే మాట్లాడతారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడతారనుకోండి, అది మీరు రియాక్ట్ అవ్వకూడదు. మీ విధానం మీ పద్ధతిలోనే మీరు మాట్లాడాలి. అంటే కొంతమంది అగౌరవాన్ని భరించలేరు, అగౌరవాన్ని బట్ బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. కొంతమంది పాపం మాట అంటే భరించలేరు, బట్ ఆధ్యాత్మిక సాధనలో బేర్ ఇన్సల్ట్. నీకు భగవంతుడే నిన్ను అగౌరవపరచాలని ఒకసారి అగౌరవపరుస్తాడు. అంటే ఎవరెవరి చేత, ఒకసారి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు భగవాన్, ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు కదా, చెడ్డవాళ్ళు ఎంతుకున్నారని. ప్రపంచంలో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు, మరి చెడ్డవాళ్ళు ఎంతుకున్నారంటే ఆయన ఏం చెప్పాడు, మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళని చేయడానికి చెడ్డవాళ్ళ పాత్ర కూడా ఉందన్నాడు. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్. చెడ్డవాళ్ళని ఏం చెట్లేదు ఆయన, మంచివాళ్ళని ఇంకా మంచివాళ్ళ కింద తయారు చేయడానికి లోకంలో చెడ్డవాళ్ళు కూడా అవసరం, వాళ్ళు కూడా అవసరం. అంచేది మంచివాళ్ళని మంచివాళ్ళుగా చేయడానికి చెడ్డవాళ్ళు పాత్ర కూడా లోకంలో అవసరం, కాబట్టి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు సృష్టిలో. అది అంచే అంచేది ఇక్కడ ఏం, ఇక్కడ ఇక్కడ ఏం చెబుతున్నాడు, డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండు, తర్వాత ఏమో నువ్వు పరిసరాల్లో రకరకాల మనుషులు ఉంటారు, కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండవు. పేచీకూరలు ఉంటారు మన ఇళ్లలో ఉంటారు, పేచీకూరలు మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. పళ్ళైపోతున్నాను బాబు అంటే ఇల్లు కట్టుకునేప్పుడు పొరుగు చూసి కట్టుకోమను. ఇది సామెత, మీరు ఇల్లు ఎక్కడైనా కట్టుకున్నప్పుడు మీ పొరుగు కూడా చూసుకుని ఇల్లు కట్టుకోమని. మన పక్కింటి వాళ్ళు అందరూ రోజు పేచీలుగా ఉంటే మనకి చిరాకుగా ఉంటుంది కదా. ఇవన్నీ అంటే వాళ్ళకి ఏదైనా పేచీ మనుషులు అయితే మీరు పేచీలు నేర్చుకోవద్దని చెప్పటం, అంటే నీ పద్ధతిని నువ్వు విడిచిపెట్టకు. వాళ్ళు చెడ్డ పద్ధతిని వాళ్ళు విడిచిపెట్టినప్పుడు నీ మంచి పద్ధతిని విడిచిపెట్టడం ఎందుకు, వాళ్ళ అలవాట్లు వాళ్ళు విడిచిపెట్టినప్పుడు నీ అలవాట్లు నువ్వు విడిచిపెట్టడం ఎందుకు అని చెప్పి కొంచెం అడ్జస్ట్ అవ్వటం, అడ్జస్ట్ అవ్వటం, తింటూ ఉండు అని చేత నువ్వు తిండి పట్ల నువ్వే తింటే దాని ఇన్ఫ్లుయెన్స్ నీ మైండ్ మీద ఉంటుంది. అంటే మైండ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుడ్, నువ్వేది తింటున్నావో దాన్ని బట్టి మైండ్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది తిండికాళ్ళు జాగ్రత్తగా ఉండు. దేహం బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ టీచర్. నువ్వు అన్నం తినేటప్పుడు నీకు చెప్పేస్తుంది బాడీ సరిపోతుందని, అక్కడ ఆఫ్ చేసాయి. ఎవడు బయట వాళ్ళు వచ్చి నీకు చెప్పక్కర్లేదు, నీ బాడీ నీకు టీచరు. అదే నేను మాంసం తింటున్నానండి, చేపలు కూడా తింటాను నేను, అది తినమంటారా మానేయమంటారంటే, ఈయన భగవాన్ తెలివితేటలుగా ఏం చెబుతున్నారంటే తినమని చెబుతారు వద్దని చెబుతారు, అదే డిక్టేషన్ ఆయనకు అలవాట్లేదు. ఈయన ఏమంటున్నారంటే సాధన దశలో, సాధన దశలో ఉన్నప్పుడు వాటిని తగ్గించేయటం మంచిది. అంటే కొంచెం తెలివితేటలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ. నువ్వు తినొద్దని చెప్పటం లేదు, నేను మాంసం తినే అలవాటు ఉంది, చేపలు తినే అలవాటు ఉందని మానేయమంటారంటే ఎర్లీ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్లో ప్రారంభ దశలో నీ సాధన ప్రారంభ దశలో అవి తగ్గించడం మంచిది. అంటే దానివల్ల రజోగుణం తమో గుణం పెరిగే అవకాశం ఉంది. అందుకే చేపలు అంత పర్లేదు కానీ మాంసం తమో గుణాన్ని పెంచారు. అంటే బెంగాల్లో ఒక సామెత ఉంది మనకు కాదు, చేపలు మనకంటే తెలివిని అంట, చేపలకి మనకంటే తెలివిని అంట చేపలు. అది చేపలు తింటే కొంచెం తెలివితే అట్లా పెరిగితే అని బెంగాల్లో అనుకుంటారు. మరి అలాగని మిమ్మల్ని కాపీ కొట్టమని అంటలేదు, మీరు చేపలు నేర్చుకోమని అంటలేదు. నేను బెంగాల్లో ఏమనుకుంటారంటే చేపలు తినే వాళ్ళు కొంచెం తెలివితే అట్లా పెరుగుతాయని. అది అబద్ధం అవ్వచ్చు ఏదో అవ్వచ్చు, కానీ బెంగాల్లో అది అనుకుంటారు. బెంగాల్లో బ్రాహ్మణులు కూడా చేపలు తింటారు, అంటే బజార్లోకి వెళ్ళి కొనుక్కోరాళ్ళు, ఇంటికాడ ఉంటాయి చిన్న చిన్న చెరువులు, మన వంకాయలో వంకాయ చెట్లే వేసుకున్నట్టు ఆ చెర్రులు చేపలు వేసుకుంటారు. వాళ్ళకి చేపలు కూడా ఎప్పుడు కావాలో చెర్రులు దిగి చేపలు పట్టుకుంటారు, చేతికి దొరుకుతాయి, అప్పటికప్పుడు కొనేసి మామూలుగా వండేసుకుంటారు. మన బీరకాయలు అవి మనం పాదులను కోసుకున్నట్టు ఆ పద్ధతి అది. అంటే ఇలా చేప పట్టుకుంటారు, ఆ చెర్రులు తిరుగుతూ ఉంటాయి, పట్టుకుని తింటూ ఉంటారు. అందుచేత నువ్వు టైం అయిపోయిందని చెబుతాను, మనకి పవర్ కూడా టైం అయిపోయిందని చెబుతాను. మాకు ఇప్పుడు నరసాపురం వెళ్ళటానికి మాకు టైం అయిపోయింది. అంటే ప్రారంభ దశలో విడిచిపెట్టమని అంటారు. విడిచిపెట్టేయడం మంచిదే. విడిచిపెట్టేయడం అంటే అక్కడ డిక్టేషన్ లేదు, సలహా రూపంలో చెబుతున్నారు ఆయన. అక్కడ సలహా రూపంలో చెబుతున్నారు, డిక్టేషన్ ఏమి లేదు. తర్వాత విడిచిపెట్టేయటం అంటే తమో గుణం పెంచుతాయి కాబట్టి మాంసం చేపలు విడిచిపెట్టే మంచిది. పైగా అట్లని విడిచిపెట్టడం అనేది పెద్ద కష్టమేం కాదు. అది నీకు ఒకవేళ అలవాటు ఉన్నా విడిచిపెట్టడం అనేది పెద్ద కష్టం కాదు, అది పెద్ద అవసరం కాదు. మనకి కాయగూరలు దొరుకుతున్నాయి, ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, మరి చాలా దొరుకుతున్నాయి. మనకి ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ దొరుకుతుంది. ఇన్ని వెజిటబుల్స్ మనకు దొరుకుతున్నాయి, ఇన్ని ఫ్రూట్స్ మనకు దొరుకుతున్నాయి. అంటే అయ్యే తినాలని నెస్సిటీ లేదు అంటే పాజిటివ్గా చెబుతున్నాడు. మీకు అర్థమవుతుందా? మనకి వెజిటబుల్స్ దొరుకుతున్నాయి, తర్వాత ఏమో ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, మనకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతున్నాయి. దొరికేటప్పుడు అంత చేపలు తినాలి, మాంసమే తినాలి అనేటువంటి నియమాలు ఏమి లేవు. అంటే ఏమి దొరకకుండా చేపలు తింటున్నామంటే అది వేరే విషయం. ఇవన్నీ దొరుకుతున్నాయి కదా, మనకి ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, స్వీట్స్ దొరుకుతున్నాయి. ఈ అవసరాలతో మనం వీటితోటి మనం సరిపోతుంది మన ఆరోగ్యానికి. ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ సరిపోతాయి. అంచేత మనం సాంప్రదాయం ప్రకారం కూడా వాటిని చదివించడం మంచిది అని సలహా రూపంలో చెబుతున్నారు. మాకు నరసాపురంలో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు నరసాపురంలో ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అవి శంకుస్థాపనలు అవి ఉన్నాయి. భక్తులు ఇంజనీర్ గారు ఇంజనీర్ కృష్ణమూర్తి గారి కార్యక్రమానికి వారు మనవడి కార్యక్రమం ఐదు పార్ట్ ఉరికే ఈ సమావేశం కృష్ణమూర్తి గారు పొద్దున్న ఇంటికాడ చేసిన కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే. అది దాని ఎక్స్టెన్షన్. దాని ఏంటది ఎక్స్టెన్షన్? కొంతమంది జ్ఞానం ఎలా చెబుతారంటే చైతన్యం యొక్క ఎక్స్టెన్షన్ ప్రపంచం అని. కానీ చైతన్యం యొక్క ఎక్స్టెన్షనే ప్రపంచం అంటారు. అలాగేంటంటే పొద్దున్నే ఆయన కార్యక్రమం పెట్టారు కదా, ఇది ప్రత్యేకంగా పెట్టలేదు. ఆ కార్యక్రమానికి కృష్ణమూర్తి గారు పొద్దున్న చేసిన కార్యక్రమానికి ఎక్స్టెన్షనే ఈ ప్రవచన కార్యక్రమం. అంటే సభ చాలా నిండుగా ఉంది, హౌస్ ఫుల్గా ఉంది. మీరు ఇంతమంది భక్తులు వచ్చి ఇంత జిజ్ఞాస ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మీరు ఈ సభను జయప్రదం చేయడానికి కృష్ణమూర్తి గారు కుటుంబ సభ్యులు అందరి తరఫున, ఇంజనీర్ గారు కృష్ణమూర్తి గారు అందరి తరఫున మీకు మా కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియపరుస్తూ ఈ సభను ముగిస్తున్నాం.
మళ్ళీ మైకెట్టుకో.